ಶ್ರೀ ವಲ್ಲಭ ಗಣಪತಿಯೇ ನಮಃ, ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ, ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ, ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಸದಾಶಿವ ಸಮಾರಂಭಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಈ ಪುಣ್ಯ ಕಾರ್ತೀಕ ಮಾಸంలో ಮುರಳಿಕಿ మన గురుభ్యో నమః సభ్యులందరికి స్వాగతం సుస్వాగతం. ఈ ఆహ్లాదకరమైన సాయంత్రం మనకు ఒక గుడ్ న్యూస్. మనతో మాట్లాడడానికి గెస్ట్ స్పీకర్ గా భాగవత గ్రంథానికి ఎంతో సహాయం అందించిన శ్రీ రామకృష్ణ గారు వచ్చారు. పవన్, ఆయన సుపరిచయం చేస్తారా? ఓవర్ టు యూ పవన్.
శ్రీ గురుభ్యో నమః. నేను మీ పవన్ ని. గురువు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం భక్తితో ఒక పని చేస్తే ఆ పని 100 అడుగులు ఉంటే మనం భక్తితో కేవలం సగం వరకు చేస్తే ఆ భగవంతుడు దాన్ని పూర్తి చేయటానికి దారి చూపిస్తారు అని అంటూ ఉంటారు. దానికి ఉదాహరణే మన అందరము ఎంతో భక్తి శ్రద్ధలుగా చేసిన భాగవత పుస్తకం. ఆస్పెక్ట్ రైటర్స్ మార్చ్ లో ప్రొఫెషనల్ ప్రూఫ్ రీడింగ్ చేస్తే బాగుంటుంది అన్నారు, కానీ అప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎడిటర్స్ కనీసం 3 నుంచి 6 నెలలు తీసుకుంటారు అన్నారు. కానీ భగవంతుడు పంపించిన ఈ చింతలపాటి వెంకట శివ రామకృష్ణ గారు కేవలం 1 నెలలో 3 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేశారు. వారు బ్యాంక్ అధికారి, హైదరాబాద్ లో ఉంటారు. వారు ఇటీవల యుఎస్ఏ వచ్చినప్పుడు దసరా సమయంలో విద్యక్క వారింటికి వచ్చారు. అప్పుడు మన భాగవత పుస్తకాలను చూసి వాటిని ప్రూఫ్ రీడింగ్ స్టార్ట్ చేశారు. వారికి మనం ఎంతో కృతజ్ఞత ఉన్నాము. వారికి కృతజ్ఞత గాని ధన్యవాదాలు చెప్తే ఆ పదాలు సరిపోవేమో, అందుకనే నేను వారి పాదాలకు నమస్కరిస్తూ వారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.
శ్రీ గురుభ్యో నమః. మురళి సమూహ సభ్యులందరికి అభివాదాలు. ధన్యవాదాలు పవన్ కుమార్ గారు, పవన్ గారు. నా గురించి ఉన్నదానికంటే మీ యొక్క మంచితనంతో ఎక్కువే తెలియజేశారు. నేను సాధారణ పాఠకుడిని, పోతే భాగవతం మీద మక్కువతో విద్యగారింటికి వెళ్ళినప్పుడు వారు ఆ పుస్తకాలు ఇచ్చినప్పుడు చూసి కొద్దిగా అక్షర దోషాలు సరిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ పని మొదలుపెట్టాను. అంతకు మించి పెద్ద ప్రత్యయంగా నేను ప్రతిభావంతుండేం కాదు. అయితే నాకు ఒక గొప్ప ఆనందం ఏంటంటే మీరు ఎంతో చక్కగా ఒక కార్యక్రమాన్ని మీరు స్వీకరించి గురువుగారి నేతృత్వంలో దాన్ని చక్కగా మీరు ప్రజెంట్ చేసినప్పుడు నిజంగా మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత తపన పడ్డారు, అసలు ఆ భగవతాన్ని మీరు ఎంత చక్కగా ఛానలైజ్ చేసి సబ్జెక్ట్ వైజ్గా. ఎందువల్లంటే సాధారణంగా నాకుండే అనురక్తితో నేను కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాను, అసలు ఎట్లా వాళ్ళు ఇచ్చేశారు ఏంటి అనేది చూస్తూ. కానీ భాగవతాన్ని ఇట్లా వివిధ శీర్షికల పద్ధతిలో అధ్యయనం చేయొచ్చు అనే విషయం తెలిసినప్పుడు చాలా ఆనందం వేసింది అన్నమాట. ధన్యవాదాలు మాట్లాడింది.
హలో, ధన్యవాదాలు రామకృష్ణ గారు. భాగవత పుస్తకం మీరు మీ బంధువులకు స్నేహితులకు బహుమతిగా ఇవ్వచ్చు. ఇందులో అన్ని వయసుల వారికి ఉన్నాయి. ఉదాహరణకు చిన్నపిల్లలకు నీతి వాక్యాలు, ఆణిముత్యాలు, కథలు, నాటకాలు, పద్యాలు. అంతేకాక యువతకు మన సనాతన ధర్మం ఎలా పాటించాలి అంటే దానికి కూడా ఆచార వ్యవహారాలు, సామాజిక జీవన ప్రమాణాలు ఉన్నాయి. లేదు అంటే ఈ ఆధునిక యుగంలో కూడా మనము ఇంకా ఇవి పాటించాలా, వై వాట్ అని అడిగితే మన ఆచార్య వ్యవహారాలు సమన్వయిస్తూ వైజ్ఞానిక రహస్యాలు అలాగే ఆయా విషయాలపై రీసెర్చ్ లింకులు ఉన్నాయి. ఇక పెద్దవారికి వ్యాస మహర్షి మరియు పోతన గారి పద్యాలు ఇవన్నీ చదివేశాము అంటే ధ్యానం ఎలా చేయాలో, చేసేటప్పుడు ఒక్కొక్క దేవతా రూపాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలో కూడా ఉన్నాయి. ఈ పుస్తకం ఋషిపీఠం వెబ్సైట్లో ఈ డౌన్లోడింగ్ లో ఉంది. హాట్ కాపీస్ కావాలి అంటే ఈ సోమవారం రోజు 2వసారి ముద్రణ చేపిస్తున్నాము. మీరు ఋషిపీఠంలో ఆర్డర్ చేస్తే వాటిని ముద్రణకు మేము పంపిస్తాము. ఈ పుస్తకం ద్వారా వచ్చిన డబ్బులు ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ కు చెందుతుంది. గురువు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఋషిపీఠం అంటే ఒక్కరిది కాదు, మన అందరిది అని. ఈ కలియుగంలో మనము ఋషుల్ని చూడలేము, మరి వారి రుణం ఎలా తీర్చుకోగలము? అందుకనేనేమో మన గురువు గారు ఈ ఋషిపీఠాన్ని స్థాపించారు అని నా భావన. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మీ ఇంట్లో పిల్లవాడిని ఎలా క్షమిస్తారో అలా క్షమించమని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యాకకు మరియు మాధురి గారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.
ధన్యవాదాలు రామకృష్ణ గారు, మాతో మాట్లాడినందుకు. పవన్ చాలా చక్కగా చెప్పారు. ఈ ఆంగ్ల కొత్త సంవత్సరం వింటర్ హాలిడేస్ లోను, ఇక వచ్చే పుట్టినరోజుల్లోకి హాలిడేస్ కి అందరం బహుమతులుగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడే భాగవత గ్రంథాన్ని ఇవ్వమని అందరినీ ప్రోత్సహిద్దాం. ఇక మరి గీతలోకి వెడదాము. ఈ కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికర మాసం. ఈ మాసంలో మనం ఒకసారి కార్తీక దామోదరుణ్ణి స్మరించుకుని భగవద్గీత మననం ప్రారంభిద్దాం. శ్రీకృష్ణ శరణం మమ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సాంఖ్యయోగంలో ఆత్మతత్వం గురించి మనం నేర్చుకుంటున్నాము. సుఖదుఖాలు శీతోష్ణాలు ధీరుడు ఎలా ఎదుర్కొంటాడో, ఇంకా నిత్య అనిత్యాల గురించి, అవినాశి అయిన ఆత్మతత్వం గురించి భగవానుడి మాటలు విందాం. మన స్పీకర్ సునీత గారు చెప్పండి.
ఓం శ్రీ పరమాత్మనే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇది మురళిలో నా మొదటి ప్రయత్నం. ఏదైనా పొరపాట్లు ఉంటే సభ్యులు మన్నించగలరు. సర్వవ్యాపకమైన ఆత్మతత్వాన్ని తెలియజేస్తూ, దేహము యొక్క లక్షణముల గురించి వివరిస్తూ, సుఖదుఖాలు కలిగినప్పుడు ఎలాంటి స్థితీక్ష అంటే సహనం కలిగి ఉండాలో 14వ శ్లోకం ద్వారా వివరించారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఆత్మ విషేక జ్ఞానము గ్రహించి ఎరుకతో కూడిన ధర్మమును పాటిస్తూ సహజ స్థితిలో ఉంటూ అనిత్యములైన శీతోష్ణ సుఖదుఖాలకు చెల్లించకుండా ఉండే స్థితీక్ష అంటే సహనము కలిగి ఉండాలని గురువు గారు వివరించారు. ధీరుడైన వాడు ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలో 15వ శ్లోకంలో వివరించారు. యం హి న వ్యథయన్ హేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. కృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు. ఓ పురుష శ్రేష్ఠుడా, జీవితంలో వచ్చే సుఖ దుఃఖాల వల్ల కలిగే ఉద్రేకాలకు చలించకుండా ఉండే స్థితితో కర్తవ్యాలోచన చేసేవాడు ధీరుడు. అతడు తత్వము ధర్మము శాశ్వతమైన సత్యము కొరకు ప్రయత్నించి దాని యందు నిష్ఠుడై శీతోష్ణ సుఖ దుఃఖాలకు చలించకుండా ఉండి అమృతత్వాన్ని పొందడానికి అర్హుడవుతాడు. 16వ శ్లోకంలో ఆత్మతత్వ విజ్ఞానాన్ని అవతరింపజేశారు. దుఃఖం కలిగిందని, దుఃఖ విమోచనానికి యుద్ధం నుండి వెళ్ళిపోవాలనుకుంటున్న అర్జునుడిలో రెండు దోషాలు గమనించారు కృష్ణ పరమాత్మ. అవి స్నేహము కారుణ్యము. ఇంద్రియ శక్తులు బుద్ధి శక్తులు మాత్రాకర్షములు వీటన్నిటినీ కూడా సాక్షిగా చేసే స్థితి ఆత్మది, అది నువ్వు అని తెలుసుకో. ఒక శాశ్వత ధర్మంతో నిలబడాలి కనుక కర్తవ్య ధర్మంతో నుండి తప్పిపోవద్దు అని చెప్తూ ఈ శ్లోకంలో సత్ అసత్ గురించి వివరించారు. ఎవరు ఆత్మ ఎవరు అనాత్మల గురించి తెలుసుకోగలరో తెలిపారు. నా సతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అనాత్మ అయిన ఈ దేహానికి అసత్ ఉండడము అనేది లేదు. సర్వవ్యాపకమైన ఆత్మకు సత్ లేకపోవడం అనేది లేదు. సూక్ష్మ దృష్టి గల తత్వవేత్తలు మాత్రమే ఆత్మ అనాత్మ గురించి తెలుసుకోగలరు. 17వ శ్లోకంలో మళ్ళీ సత్ అసత్ గురించి ప్రస్తావించారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. భౌతిక విజ్ఞానం మనకి ఈ దేహానికి వినాశనం ఉన్నదని తెలియజెప్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం మనకు దేహి వేరు, దేహం వేరు అని తెలియజెప్తూ నశించినది ఒకటి ఉన్నదని, సర్వవ్యాపకమని, అది శాశ్వతమైన సత్యమని తెలియబరుస్తుంది. ఏది సర్వదా వ్యాపించి ఉన్నదో, ఏది సత్ అని చెప్పబడుతున్నదో అది అవినాశి అయిన ఆత్మ. దాని గురించి దుఃఖించిన అవసరం లేదు. వినాశనము ఉన్న ఈ దేహము కొరకు దుఃఖించిన అవసరం లేదు. మరి దేనికోసమయ్యా దుఃఖిస్తున్నావు అని కృష్ణ పరమాత్మ అర్జున్ని అడుగుతున్నారు. సర్వం గురు చరణార విందమస్తు. ధన్యవాదాలు.
చక్కగా చెప్పారు సునీత గారు. మీ మొదటి ప్రయత్నంలోనే చక్కగా ఉంది. ఆత్మతత్వం గురించి ఇంకా మనం మన మూక పంచశతిలోకి ప్రవేశిద్దాం. ఒక్కసారి అమ్మవారిని ధ్యానం చేసుకొని కదంబ వనచారిణి ముని కదంబ కాదంబిని నితంబ జిత భూధరాం సురమితంబిని సేవితాం నవాంబురుహలోచన మభినవాంబుద శ్యామలాం త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరీమాశ్రయే. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విద్యకు మూల గ్రంథాలైన సౌందర్య లహరి, లలితా సహస్రం, ఆర్యాద్విసతి, మూక పంచసతి, ఇంకా ఉమా సహస్రం, నాలాంటి వారు ఏదో ఒకటో రెండో శ్లోకాలు చదవడం తప్ప తెలియని వారికి పూజ్య గురుదేవుల కృప వల్ల ఈ గ్రంథాలను అధ్యయనం చేసే భాగ్యం లభించింది. ప్రముఖ గాయకులు గురువుగారి గురించి అన్నట్టు, ఎవ్వరి మహర్షి, ఎవ్వరి యశస్వి, ఏ నోము ఫలముగనో మనకందిన తపస్వి, మన గురుదేవుల కృప వల్లే ఈ అధ్యయనం మనకి సాధ్యమవుతుంది. గురుచరణాలకి నమస్కారాలు సమర్పిస్తూ మూక పంచశతిలోకిక. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురు రూపమైన కామాక్షికి నమస్కారాలు. ఆర్యశతకంలో అమ్మని భావించడం, అలా భావించిన భక్తులకు అమ్మ పాదములు చూపించింది. పాదారవింద శతకం చేసి పాదాలను ధ్యానిస్తే అమ్మని స్తుతి చేసే అవకాశం లభించింది. స్తుతి శతకం విన్న అమ్మ కటాక్షించింది. కటాక్ష శతకం చేస్తే నవ్విన అమ్మ స్వచ్ఛమైన నవ్వు మందస్మిత శతకంతో కొలిచే అవకాశం మనకి లభించింది. చిరునవ్వే మెట్లుగా మోక్ష సామ్రాజ్య పదవికి కూడా అమ్మ తీసుకువెళ్ళగలదు. అమ్మ ఆరాధన కొనసాగిద్దాం. ఆర్యశతకం పాదారవిందంలో కొంత భాగం అంతకుముందు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పాదారవిందంలో మిగతా శ్లోకాలు తెలుసుకొని స్తుతి శతకంలోకి ప్రవేశిద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మాట్లాడండి.
పాదారవింద శతకము 76వ శ్లోకం నుంచి మొదలు పెడదామండి. మొదటిగా గురు ప్రార్థన. గురవే సర్వలోకనాం, విశుద్ధే భవరోగినాం, నిధయే సర్వ విద్యానాం, శ్రీ దక్షిణామూర్తే నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష సహస్రపటి కామాక్షి పక్షమయతి శారదా శారదాం భోజ వదనా శారదా శారదాం భోజ వదనా వదనాం భుజే. ఈ పాదారవింద శతకంలో మొదటిగా అమ్మ చరణ ధ్యానం పాపాలని పోగొట్టి దారిద్ర్యాన్ని నిర్మూలించి ఐహిక సుఖాలని ఇవ్వడమే కాకుండా పారమార్థిక జ్ఞానాన్ని ఇచ్చి కైవల్య కారకం అవుతుందని గురుగారు చెప్పారు. అది ఈ పాదారవింద శతకం ద్వారా మనం తెలుసుకున్న తాత్పర్యం. అలాగనే ఈ పాదారవింద ప్రభల్లో నవగ్రహ శాంతి కూడా ఉందని గురుగారు అన్నారు. 76వ శ్లోకంలో కథం వాచాలోపి ప్రకట మణి వంజీర నినదై సదేవానింద్రాది విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యాతే సోనశ్చ విరపి చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. వాచాలతో అనగా గడగడ మాట్లాడేతనం, వాచం యములు అనగా వాకులను నిగ్రహించుకున్నవారు అంటే మౌనులు. ఈ వాచం యములు వాచాలుడి దగ్గరకు వెళుతున్నారట. ఈ వాచాలత్వం మరియు వాచం యములు పరస్పర విరుద్ధమైనవి. ఈ వాచాలుడు ఎవరనగా అమ్మ పాదాలు వాచాలత్వం కలిగినవి. ఆ వాచాలత్వం ఏమిటంటే ప్రకట మణి మంచిర నినదై, నిరంతరము మువ్వలు మ్రోత మోగుతూ ఉంటాయి. ఈ వాచం యములందరూ నిరంతరం మువ్వలు మ్రోగుతున్న పాదముల చెంతకు చేరుకున్నారు. వాచం యములకి వాక్కులు ఆనందం కలిగించో కానీ ఈ వాచాలత్వం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నదట. అమ్మ కాలి మువ్వల సవ్వడి అనే వాచాలత్వం ఆ మునుల్ని ఆనందార్జునుని చేస్తున్నదట. మునులు లౌకిక వాక్కులను విసర్జించారు కానీ దివ్య వాక్కులు వాళ్ళకి ఇష్టమే. అమ్మ చరణ మంజీర నాదములు వేదనాదములు కనుక మునులకు అవి దివ్యముగా ఉన్నవి. ఎర్రని అమ్మ పాదాలను ధ్యానించే వారి హృదయం అంతా తెల్లగా మారుతున్నది. మనో నైర్మల్యం అంటే శుద్ధ సత్వ గుణాన్ని కలిగిస్తున్నది. ఆ బ్రాహ్మీ తత్వాన్ని ప్రతిపాదిస్తున్నది. మరొక పద్యంలో అమ్మవారి పాదాలు దీపంలా భావన చేస్తున్నారు. ఈ దీపం ఎక్కడ వెలుగుతుంది, అది వెలగడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. 79వ శ్లోకం, వినమ్రాణం చేతో భవన వలభీసీమ్ని చరణ ప్రదీపే ప్రాకాశ్యం దశతి తవ నిర్ధూత తమసి అసీమా కామాక్షి స్వయమలగ దుష్కర్మ లహరి విఘూర్ణంతి శాంతిం సెలభ పరిపాటివ భజితే. అమ్మ యొక్క పాదాలనే దీపములు వెలిగితే పాపములనే మిడతల దండు వాటంతట అవే వచ్చి దగ్ధమవుతున్నదట. ఆ వెలిగిన తీరు ఎలా ఉందంటే వినయముతో నమస్కరించిన భక్తుల యొక్క మనసులో ఉన్నత భూమికి అంటే పిట్టగోడ మీద పెట్టుకున్న అమ్మవారి చరణములు దీపంలా వెలుగుతుంటే రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, ఆ చరణ దీపముల కాంతి తమస్సును పోగొడుతుంది. రెండవది, లెక్కలేనని పాపములు వాటంతట అవే స్వయంగా వచ్చి మిడతల దండులాగా దగ్ధమవుతున్నాయట. అమ్మ చరణకమల ధ్యానం వల్ల పాపనాశనం మరియు అజ్ఞాన నాశనం రెండు అప్రయత్నంగా కలుగుతున్నాయని చెప్పడం దీని ఆంతర్యం. మరొక శ్లోకం అంటే 88వ శ్లోకం, వహనప్యశ్రాంతం మధుర నినదం హంసకమసో సమేవాద కర్తుం కిమివ యతతే కేలిగమనే భవస్యైవానందం విదదతపి కామాక్షి చరణో భవత్యాశ్చద్రోహం భగవతి కిమేవం వితనుతే. ఇక్కడ కూడా పరస్పర విరుద్ధములైన పదములు కనిపిస్తూనే సమంజస్య భావాన్ని ప్రతిపాదిస్తున్నారు. మూక కవి వర్ణన, హంసకము అంటే అందెలు పాదముల పైన పెట్టుకున్నావు, హంసల్ని ఓడించావు, అదేవిధంగా భవాన్ని పోగొడుతున్నావు, మరొక భవుణ్ణి చేరదీస్తున్నావు అంటే సంసారాన్ని పోగొడుతున్నది భవునికి అంటే శివుడికి ఆనందం కలిగిస్తున్నది. ఇక్కడ శివశక్తి యొక్క సామరస్యాన్ని చూపిస్తున్నారు. మూక కవి ఇంచుమించు ప్రతి శ్లోకంలో సమయ సంప్రదాయాన్ని అంటే శివశక్తి భావనను అనుష్కృతంగా పాటిస్తున్నారు. దీన్ని ఉత్కృష్ట ఉపాసన అని చెప్పబడుతుంది. భవునితో ఉన్న భవానియే మనకి భవాన్ని దూరం చేస్తుందని దీని భావన. మరొక శ్లోకం 89, యదద్యంతం తామ్య కెలసగతి వార్తాస్వపి శివే తదేత కామాక్షి ప్రకృతి మృదులం తే పదైకం కిరీటే సంఘట్టం కథమివ సులౌగస్య సహతే మునీంద్రాణామాస్తే మనసి చ కథం సూచి నిశితే. ఇవా కామాక్షి, ఏ కొద్ది మాత్రపు మెల్లని నడకలకే కలిగిపోయి అలసిపోయే స్వభావ సిద్ధంగా మృదువైన నీ పాదాలు దేవతా కిరీటాల్లోని మనులు రత్నాల రాపిడికి ఎలా ఊడ్చుకుంటున్నాయో. అంతేకాదు, మునీంద్రుల మనసులు అతి తీక్షణమైనవి. సూదుల వలె ఏకాగ్రత నిశితాలు కదా, ముళ్ళు కూర్చుకుంటుండగా వారి మనసుల్లో ఎలా సంచరిస్తున్నావమ్మ అని భావన చేస్తున్నారు. మరొక శ్లోకం 99, యశస్సుతే మాతర్ మధుర కవితాం పక్ష్మలయతే శ్రీయం దత్తే చిత్తే కమపి పరిపాకం ప్రణయతే సతం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురితే ప్రపన్నే కామాక్షి ప్రణతి పరిపాటి చరణయోహో. ఇది పారాయణ చేయగలిగిన శ్లోకం అని గురుగారు చెప్పారు. తల్లి కామాక్షి యొక్క పాదాలకు ప్రణమిలటం దేన్ని కలిగించదు, అన్నింటినీ కలిగిస్తుందని అర్థం. ఈ శ్లోకంలో పాదవర్ణన కంటే పాద నమస్కారం గురించి ఎక్కువగా చెప్పారు. ప్రపన్నులకు అంటే మనస్సు నమస్సురూపంగా సమర్పణ చేసి ఎవరు శరణు వేడుతారో వారికి అమ్మ సత్కీర్తిని కలిగిస్తున్నది, మధుర కవిత్వాన్ని వికసింపచేస్తున్నది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చిత్తానికి పరిపక్వతను ఇస్తుంది. సత్పురుషులకు మాత్రమే అవిద్యా గ్రంథి అంటే పాశగ్రంథిని ఛేదిస్తున్నది. అందుకే శంకర భగవత్పాదులు వారు అమ్మని అమ్మవారిని నీ పాదాలకు నమస్కరించే సంపద అంటే మనస్సును ఒక్కదాన్ని ప్రసాదించమని వేడుకున్నారు, అది ఉంటే మిగిలినవన్నీ వస్తాయని. కనకధార స్తోత్రంలో చెప్పినట్టుగా సంపత్రాని సకలేంద్రి అనందనాన్ని సామ్రాజ్యదాని నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాన్ని తురితాహరణోత్యతాని మామేవ మాతరణితం కలయస్తు మాన్యే. ఇది నాణ్య అని కూడా చెప్పొచ్చని గురుగారు చెప్పారు. అమ్మవారికి నిరంతరం చేస్తున్న పాదసేవ ధ్యానం అంతకాలం అందుకు కూడా స్ఫురణకి రావాలని వేడుకోవాలి. స్ఫురణ అంటే అమ్మవారిని ప్రసాదించాలి. మరొక శ్లోకం 101, పురామారారతి పురజం పురమయజం పురమయజం మయజదంబ తమసితై ప్రసన్నాయాం సత్యాం వై తుహిన శైలేంద్ర తనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాలసమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జ యుగళి. బ్రతుకు రథంలో పరమాత్మని బుద్ధి పద్ధాలు పట్టుకోమని అప్పచెప్తే ఆయన స్ఫురణ అందిస్తారని గురుగారు అన్నారు. స్ఫురణయే దైవము, అదియే ధియోయోన ప్రచోదయా. శివుడు కూడా అమ్మవారి చరణాలను 100 సార్లు స్తుతించి త్రిపురా సంహారం చేయగలిగాడు. పాదార్వింద శతకాన్ని ముగిస్తూ ముఖ కవి ఫలశ్రుతి ఈ విధంగా చెప్పారు. ఇదం యః కామాక్ష్యా చరణ నలిన స్తోత్ర శతకం జపే నిత్యం భక్త్య నిఖిల జగదాస్వాద జనకం త విశ్వేషాం వంధ్య సకల కవి లోకైక తిలక చిరం భుక్వా భోగాన్ పరిణమతి చిద్రూప కలయ. ఇది 103వ శ్లోకం. ఈ పాదార్వింద శతకం చదివినప్పుడు సమస్తం ఆనందదాయకం అవుతుంది. అతడు అందరి చేత గౌరవింపబడి ఉత్తమ కవి అవుతారు, జ్ఞాన సంపన్నుడు అవుతాడు. ఇహలోకంలో ఉన్నంత కాలం దీర్ఘాయువుగా భోగములను అనుభవించి చివరికి చైతన్య రూపమైన అమ్మ కాంతిగా పరిణామం చెందుతాడు. ఇక్కడతోటి ఈ పాదార్వింద శతకం అయిపోయిందండి. స్తుతి శతకంలో మొదలు వెళ్తున్నాం మనం. 1వ శ్లోకం, అమ్మవారిని స్తుతి చేయాలంటే పాండిత్యం ఉండాలి. పాండిత్యం పరమేశ్వరి స్తుతి విధౌ నైవాశ్రయంతి గిరాం వైరించ్యానపి గుంభనాని విగళద్ గర్వాణి సర్వాణితే స్తోతుత్వాం పరిపుల్ల నీల నలిన శ్యామాక్షి కామాక్షి మాం వాచాలి కురితే తథాపి నితరాం త్వత్పాద సేవాధర. పరమేశ్వరి సర్వాణి వికసించిన నల్ల కలువుల వంటి కన్నులు కల శ్యామాక్షి కామాక్షి బ్రహ్మ పలుకులే అంటే వేదాలు నిన్ను పొగడంలో సమర్థులు కాక గర్వాన్ని వదులుకున్నాయి. అయినప్పటికీ ఎల్లప్పుడూ నీ పాద సేవ చేయాలనే ఆదరం ఏదైతే ఉందో అది నిన్ను పొగడాలని కోరిక నా చేత ఏమేమో పలికిస్తున్నది. ఈ స్థితిలో ధ్యానం అభ్యర్థన మరియు భావం అన్ని కనపడుతున్నాయి. 2వ శ్లోకం, తాపించ స్తబక విషే తనుభృతాం దారిద్ర ముద్రా విషే సంసారాఖ్యత మోముషే పురరిపోర్ వామాంక సీమాజుషే కంపాతీర ముపేషే కవయతాం జుహ్వాకుటిం జగ్ముషే విశ్వత్రాణ పుషే నమోస్తు సత్తాం తస్మై పరం జ్యోతిషే. ఇంద్రనీలకాంతులతో ప్రకాశిస్తున్న తల్లి శరీరధారులకు గల దారిద్ర్యములు పోగొట్టేది. ఆ పరంజ్యోతియే కామాక్షి, ఆమెను ధ్యానిస్తే దారిద్ర్యం పోతుంది. త్రిపుర వైరి అయిన శివుని ఒడిలో ఎడం వైపును ఆక్రమించినది ఓ కవుల యొక్క నాలుక అనే కుటీరంలో చెదించేది, విశ్వరక్షణలో శక్తి కలది ఓ కంపానిధి తీరమును విహరించేది అయిన ఆ పరంజ్యోతి స్వరూపునికి నమస్కారం. అమ్మవారిని ఈ శ్లోకంలో నదిలా శ్లోకిస్తున్నారు. 12 అండి ఇది. జాతా శీతల శైలతస్థ కృతినాం దృశ్యా పరం దేహినాం లోకానాం క్షణమాత్ర సంస్మరణత సంతాప విచ్ఛేదిని ఆశ్చర్యం బహుఖేళనం వితనుతే నైశ్చల్యమాభిప్రతి కంపాయా తటసీమీ కాపి తటినీ కారుణ్య పాఠోమై. హిమగిరి నుండి పుట్టినది సామాన్యులకు అలభ్యమైనప్పటికీ పరమ పుణ్యాత్ములకు కనిపిస్తుంది. ఎక్కడ కూర్చిన ఒక క్షణం స్మరించినా సంతాపాలను నాశనం చేస్తుంది. దీనికి ప్రమాణం కామాక్షి విలాసం చెప్తున్న గొప్ప మాట, జననంతో మోక్షం ఇచ్చే క్షేత్రం కమలాపురం, మరణంతో మోక్షం ఇచ్చే క్షేత్రం వారణాసి, దర్శనంతో మోక్షం ఇచ్చే క్షేత్రం చిదంబరం, స్మరణంతో మోక్షం ఇచ్చే క్షేత్రం కాంచీపురం. కామాక్షిదేవి స్మరణ మాత్ర సంతుష్ట. ఈ మాట శివుడు ప్రత్యేకించి కాంతి మహత్యం అనే గ్రంథంలో చెప్పారు. కొన్ని నదీ దేవతలను ఎక్కడ స్మరించినా పుణ్యం వస్తుంది, ఉదాహరణకి గంగానది. ఈ శ్లోకంలో అమ్మవారిని అభ్యర్థన చేస్తున్నారు. 28వ శ్లోకం, జనని భువనే చంక్రమ్యోహం కియంత మనేహసం కుపురశకర భ్రష్టై దుష్ట ధనై రుదరంబరిహి తరుణ కిరణే చంద్రాశూన్య తరంగయలోచనే నమతి మైతే కించిత్ కాంతీపురి మణిద్వీపికే. అమ్మా, కాంతీపురిలోని మణిద్వీపం ఒక్కసారి నీ చూపు నాపై ప్రసరింపు చేయి. నీ చూపు పడనంత వరకు నన్ను కొన్ని దరిద్రములు వదలవు. ఆఖరికి కుపురుషుల చేత నుండి వచ్చిన ధన దుష్ట ధనముతో కడుపు నింపుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా తిరుగుతూ ఉండాలి తల్లి? నీ కరుణ తరంగములు నాపై ప్రసరింప చేస్తే ఈ వ్యర్థ అజ్ఞానపు తిరుగుళ్ళు ఆగిపోతాయి. సర్వం శ్రీ కామాక్షి పరదేవత చరణారవిందార్పణ మస్తు.
చక్కగా సారాంశం చెప్పారు శ్రీనివాస గారు. అమ్మ పాద ధ్యానం ఏమివ్వదు? సత్కీర్తి, యశస్సు, జ్ఞానం, తెలివి, ఐశ్వర్యం అన్నీ ఇస్తుంది. అవిద్యాగ్రంథి విచారణతో తొలగించి మోక్షం కూడా ఇస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, కామాక్షి స్ఫురతు తలసా కాల సమయే సమాయాతే మాతర్ మమ మనసి పాదాబ్జయుగళం. అంతకాలంలో ఈ స్మరణ నిలబడేలా చూడమ్మా అని అమ్మని వేడుకోవాలి. ఇక అమ్మను నదిగా, పరంజ్యోతిగా, మణిదీపికగా ఇలా అద్భుతంగా చేస్తున్న స్తుతి శతకాన్ని కొనసాగిద్దాం. మన తర్వాత స్పీకర్ వీణా గారు. వీణా గారు మాట్లాడండి.
శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ నమస్సుమాంజలులు, పెద్దలకు పాదాభివందనములు. మూక పంచశతి స్తుతి శతకం 33వ శ్లోకం నుంచి 96వ శ్లోకం వరకు గల 12 రమ్యమైన శ్లోకాలని గురువు గారు ఈ భాగంలో వివరించారు. స్తుతి శతకం అంతా మూక కవి తమస్సుని పోగొట్టాలని వేడుకుంటున్నారు. ఈ 12 శ్లోకాల సారాంశము చూస్తే మూక కవి అమ్మవారిని జడత్వాన్ని తమస్సుని పోగొట్టి చిత్తశుద్ధినిచ్చి అహంకారాన్ని రజోగుణాన్ని పోగొట్టి అమ్మని తన హృదయంలో స్థిరంగా ఉండమని, ధర్మబద్ధమైన కోరికలు తీర్చమని, అవేవి కోరికలే లేకుండా చేయమని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం ఇవ్వమని కోరుకుంటున్నారు. శ్రీనివాస్ గారు చెప్పినట్లు ముందు శ్లోకాల్లో అమ్మ ఎన్నాళ్ళు ఈ దుష్టుల్ని సేవించను అంటూ ఉన్నారు. ఈ శ్లోకాల్లో క్రమంగా అమ్మ భక్తిలో స్థిరత్వం ఏర్పడే కొద్దీ ఎలా మనం దుష్టుల్ని సేవించడం నుంచి దూరం అవుతామో చెప్తూ ఉన్నారు. ధనేన రమావహే ఖలు జనాన్న సేవామహే అనే శ్లోకం మనసులో తిరుగుతూ ఉంటే వారం రోజుల నుంచి ఈ శ్లోకాలు ఏమీ ముట్టుకోకుండా సమయాభావం వల్ల నేను తాత్పర్యం మాత్రం చెప్తాను. 33వ శ్లోకం. ఈ శ్లోకంలో కంపాతీరంలో తిరిగే తల్లి నా అజ్ఞానాన్ని జడత్వాన్ని నశింపజేసి పాపాలని తొలగించి నీ దర్శనం ఇచ్చి నా కళ్ళను సఫలం చేయి తల్లి అని అర్థిస్తున్నారు కవి. 43వ శ్లోకం. రైతు మేఘాన్ని చూసి ఆనందించినట్లు ఆద్యంతాలు లేని ఈ తల్లిని దర్శించి సుజనులు ఆనందిస్తారు. అలాగే అమ్మ మెరుపుతీగ అయినా ఆవిడ నిశ్చలంగానే ఉంటూ, చంచలత్వం భయం లేకుండా ఉంటూ, స్థాణువు అచలుడు అయిన శివుణ్ణి కదిలిస్తూ ఉంటుంది. 48వ శ్లోకం. శత్రుస్తంభనం కలిగించే వారాహి, పలుకుల తల్లి శ్యామల, కరుణ కామాక్షి, నా మనస్సు నీ అందుండాలి. నీ దయవల్ల నా పలుకుల్లో నీవే నర్తించాలి. నా శత్రువులు స్తంభింపబడాలి. నీ కరుణ నా యందు ఎల్లవేళలా ప్రసరింప చేయాలి అని కవి వేడుకుంటున్నారు. 52. జనని కామాక్షి త్రిపుర పరిపంథి, నీ పాద నమస్కారం వల్ల ఏమి రావమ్మా? ఆ పాద నమస్కారం మా పాపాలని పోగొడుతుంది, కష్టాలని, దుఃఖాలని, అజ్ఞానాలని పోగొట్టి కామితాలని ఇస్తుంది. 57. అమ్మా కష్టపడి పూర్వజన్మ సుకృతం వల్ల, గురు కటాక్షం వల్ల, శ్రవణ సాధన విచారణ ద్వారా నీ ఆలంబనతో జ్ఞానమనే పంటను పండించుకున్నాను. ఆ మొలకలను తినేయడానికి అహమనే లేడి వస్తోంది. దానిని నీ కనులు అనే ఒడిసాలతో ఇంద్రనీలమణి రాళ్ళు విసిరి జ్ఞాన సస్యాన్ని కాపాడు. 68. ఈ శ్లోకం ధ్యానిస్తే దరిద్రాలని పోగొడుతుంది. కొండ నుంచి పుట్టినా కఠినంగా లేకుండా సుకుమారంగా ఉంటూ పూర్వ పుణ్యాల వల్ల తనని ఆశ్రయించిన వారికి కోరికలు తీర్చటంతో పాటు మోక్షాన్ని కూడా ఇస్తుంది ఈ కంచికి అలంకరింపబడిన చింతామణి. 75. కంపానదీ తీరంలో ఉండే ఒక ఓజస్సు ఆధార శక్తి ప్రభావం వల్ల మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకున్న శివుడు గృహస్థు అయ్యారు, జగతికి తండ్రి అయ్యాడు. ఏ కంటి చూపుల వల్ల మన్మధుడు కాలిపోయి తిరిగి పుట్టాడో, అలాగే కామవిద్య పుట్టిందో, అలాగే పూటకి గతిలేనివాడు ఇంద్రుని వల్లే ముల్లోకాలకి అధిపతి అవుతున్నాడో. శివుణ్ణి, మన్మధుణ్ణి, ఇంద్రుణ్ణి శ్లోకంలో స్మరించారు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమేమి పొందగలము అని. 78వ శ్లోకం. ఏకం సత్ అని ఉపనిషత్తులు వర్ణించినట్లుగా ఈ జగత్తుకంతా ఒకటే అయిన తల్లి సర్వశైవాలయేశ్వరి తపఃకామాక్షి రూపంలో ఏకాంబరేశ్వరుడి చరణాలను ధ్యానిస్తున్న బాలారూపిణి కంచి మహా పరమాచార్య వారికి దర్శనం అనుగ్రహించిన ఈ తల్లి మనందరినీ కాపాడుగాక. 80వ శ్లోకంలో అమ్మవారి వివిధ రూపాలను ప్రస్తావిస్తున్నారు. త్రయంబిక కుటుంబిని, త్రిపుర సుందరివని, ఇందిరావని, పులిందపతి సుందరి అంటే శబరి స్వరూపం అని, త్రిపుర భైరవి అని ఈ దశమహావిద్యల్లో ఒక రూపం ఇది. భారతివని, మాతంగ కన్య శ్యామలవని, మహిషాసుర మర్దినివని, మాతృకావర్ణ రూపిణివని వర్ణిస్తున్నారు కవి. 85. అమ్మా, మా మనసులు స్థిరంగా ఎల్లప్పుడూ కామారి ఇల్లాలి శరణకమలోపాసన చేస్తున్నందుకు ధనం అంటే ఆసక్తి లేదు, దుష్టుల్ని సేవించే దౌర్భాగ్యం లేదు, ఈ భయంకరమైన సంసారం అంటే భయం లేదు అని చాటింపు వేస్తున్నారు కవి. 88. కొండలో పుట్టిన ఏ రత్నాన్ని అయితే హృదయనందనం అని తన ఒళ్ళో పెట్టుకున్నాడో శివుడు, ఆ రత్నాన్ని పెట్టుకునే పెట్టెగా నా హృదయం ఎప్పుడు మారుతుందో కదా, చిత్తశుద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు. 96వ శ్లోకం. అమ్మా, సృష్టి స్థితి లయలు నీ వల్లనే జరుగుతున్నాయి. జగతికి తల్లివైన నీచే సృష్టి, నీ కరుణ ఆర్ద్రతతో స్థితి, ఫాలనేత్రంతో లయము జరుగుతున్నాయి. బాల్యం యవ్వనంలో, యవ్వనం వార్ధక్యంలో, వార్ధక్యం మరణంలో లయమైనా నేను పోను, స్థిరంగా ఉంటాను. ఈ లయం మరి దేనిలో లయం అవడం అవసరం లేనప్పుడు అదే మోక్షం. ఆ మోక్షాన్ని అనుగ్రహించే తల్లి కామాక్షి. లక్ష్మీ పాంచరాత్రం ప్రకారం సృష్ట్యారంభంలో బ్రహ్మ తపస్సు వల్ల మొదట ఆద్యాలక్ష్మి గోచరించారట, ఆవిడే కామాక్షి. ఈవిడ ఫాలనేత్రం నుంచి గౌరీ, ఎడమకంటి నుంచి వాణి, కుడికంటి నుంచి లక్ష్మి పుట్టారు. కామాక్షి అంటే ముగ్గురు శక్తులు, ముగ్గురు అయ్యలు, త్రిలోకములు అన్ని ఆ మూడు కళ్ళలో నుంచే సృష్టించింది. జగత్తుకి నీవే ఆధారశక్తివి అని చెప్పడం ప్రధానం. ఆధారశక్తి అయిన ఈ తల్లి సృష్టి స్థితి లయలు చేస్తూ ఈ జగత్తుకి ఆధారంగా ఉన్నది. ఇటువంటి చూపల తల్లి మనందరినీ కరుణతో కాపాడాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.
ధన్యవాదాలు వీణా గారు. వీణా గారు మనకి బెంగళూరు నుంచి ఫస్ట్ టైం స్పీకర్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇంకా మన స్థుతి శతకాన్ని కొనసాగిస్తారు సత్యశ్రీ గారు. సత్యశ్రీ గారు మాట్లాడండి.
శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. గురువు గారు స్థుతి శతకం గురించి చెప్తూ స్తోత్రం అంటేనే గుణ లీల మహిమ తత్వవైభవాలను చెప్పేది అని చెప్తూ అమ్మ స్వరూప ధ్యానానికి యోగ్యమైన శ్లోకం ఈ శ్లోకం అని చెప్పారు. తామ్రాం భోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం వ్యాపృణ్వాణ సుకృతలహరి కాపి కాంచీ నగర్యాం ఐసా నీసా కలయతితిర మైంద్రజాలం విలాసం. ఇందులో కవి అమ్మవారి పదన సౌందర్యం ఆవిష్కరించారు అని చెప్తూ కాంచీనగరంలో ఒక మొబ్బు దగ్గర ఎర్ర కమలం, ఆ సమీపంలో మంకెన పువ్వు, దాని లోపల ఒక మల్లె పువ్వు, దాంట్లోంచి వీణానాదం, ఈ విధంగా ఒకదానితో మరొకటి సంబంధం లేని దాని దగ్గరగా చూపించడం ఇంద్రజాలమని, అమ్మవారి ఒత్తైన జుట్టు మొబ్బుగా ప్రకాశిస్తే దాని కింద కమలంలా వికసిస్తున్న వదనం, ఎర్రని పదవులు మంకెన పువ్వుల్లాగా, పెద్దల మీద ఉన్న చిరునవ్వు మల్లె పువ్వులు మల్లె పువ్వులాగా, అమ్మ పలుకులే వీణానాదం. ఈ విధంగా కాంచీ నగరానికి దిశాని ఈశ్వరుడు యొక్క పుణ్యాల ప్రవాహం అయిన కామాక్షి అమ్మ ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నాడు. మనో మధుకరోత్సవం విదగతి మనీషాజుషాం స్వయం ప్రభవ వైఖరి విపిన వేది కాలం విని సదా శిశిరత కృప మధురసేన కంపాతటే చరాచర విధాయిని చరతి కాపి చిన్మంజరి. ఈ శ్లోకంలో పూలగుత్తి లక్షణాలన్నీ అమ్మవారిలో చూపిస్తూ పూల గుర్తును చూస్తే తొమ్మిదలకు ఉత్సవమే, చిద్రూపి అయిన అమ్మవారిని చూడగానే మనీషను పొందినవారు అంటే పరతత్వాన్ని గ్రహించగల బుద్ధిశక్తి గల వారి మనస్సు అనే తొమ్మిద ఉత్సవం పొందుతుంది. బ్రహ్మదేవుని నుండి పరమేశ్వరుడు పలికించిన వేదవాక్యాలు అంతుపట్టని శాఖలతో విస్తరించడం వల్ల వేదాన్ని అరణ్యంగా పోలుస్తారు. ఈ అమ్మవారిని పూలగొత్తి వేదారణ్యాలు వికరించి ఉందిట. వేదాంతములకు వేదిక అయిన ఓంకారం మీద ఈ కుసుమం ఉంది అని అర్థం. అంటే ఈమె ప్రణవ స్వరూపిణిగా చెప్తూ ఈమెకు కృప అనే మకరంద రసంతో ఈ పూలగుత్తి ఎప్పుడూ చల్లగా తాజాగా మధురంగా ఉంటుందని చెప్పారు గురువుగారు. కళావతి కళాభృతో మహతసీన్ని లీలావతి రుహావతి మహేశ్వరి భువనమోహనే భాస్వతి ప్రభావతి రమే సదా మహిత రూప శోభావతి త్వరావతి పరేసతాం గురు కృపాంబు ధారావతి. చంద్రుణ్ణి శిఖపై ఒక కళగా ధరించి ఉంది తల్లి. అన్ని కళ్ళు ధరించిన వాడినే చూస్తుందని చెప్పడం ఇందులో ప్రత్యేకత. చంద్రుని దగ్గర 16 కళలు, 15 మారేవి, 16వది మారింది, అదే షోడసి సదాకళ. దాని ఆధారం చేసుకుని మారేవి మిగతా 15. అలాని కృత్యములు లీలలు పరమేశ్వరి మాత్రమే చేయగలదు కనుక ఆమె లీలావతి. మనస్సు భావన ఉనికి అంతా శివునియందే ఉన్న సుహావతి. మోహన శక్తిగా ఈ జగత్తు నడుపుచున్నది, అలౌకిక దివ్యకాంతితో ప్రకాశిస్తుంది కాబట్టి ప్రభావతి. పూజించదగిన గొప్ప మంగళ స్వరూపం మా తల్లి. భక్తులను శీఘ్రంగా అనుగ్రహించడం వల్ల ఆమె కృపను జలపాతంతో పోలుస్తారు. అన్ని అమ్మ గురుమండల రూపిణి. అలాంటి పరతత్వ స్వరూపాన్ని నా మనసు ఎల్లవెల్లా ధ్యానం చేస్తూ ఆనందంగా ఉంది అన్నారు కవి. చరాచర విచన్మయీం సకల హృణ్మయీం చిన్మయీం గుణత్రయమయీం జగత్త్రయమయీం త్రిధామామయీం పరాపరమయీం సదా దశాదిశాం నిశాహర్మయీం పరాం సతత సన్మయీం పరమ చిన్మయీం శీలయే. ఈ చరాచర జగత్తులో ఒకే చైతన్యాన్ని వివిధ ఉపాధులలో విభజన చేసి యాగ్మ చేయడమే అమ్మ పని. అన్ని ఉపాధులలో హృదయ స్వరూపిణిగా ఉంటూ శరీరాన్ని నడిపిస్తుంది. సత్వరజ తమో గుణాల నుండి ఈమె సత్వగుణ తమో గుణాలను ఈమె నడిపిస్తుంది కాబట్టి గుణత్రయమయీం. త్రిధామములు స్వరూపం ఆ తల్లి. ప్రతి వ్యక్తిలో ఉన్న జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో ప్రణవ రూపమైన అకార ఉకార మకారాలలో అలాగే భూలోక భువర్లోక సువర్ణలోకంలో వ్యాపించి ఉన్నత్వంగా భావన చేయవచ్చు. ఆమె శక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా ఉంటుంది కాబట్టి ఆమె త్రిత్రిక్రిమోలాసినిగా త్రిపుర రహస్యాల్లో దత్తాత్రేయులు అన్నారు. పరము అపరము కూడా ఆవిడే. వేద విద్య వేదాంత విద్య కూడా ఆవిడే. దశ దిశలు ఆవిడ స్వరూపాలే. దేశకాలంలో ఉన్నది ఆవిడే. సచ్చిత్ ఆనంద పరతత్వం కనుక ఆమె సతత సన్మయీ. లోకంతో లోకేశ్వరుడితో చూపిస్తూ లోకాతీతమైన స్థితికి తీసుకువెళ్ళాడు ముఖకవి శ్లోకంలో. జయ జగదంబికే హర కుటుంబిని నేత్రరుచ జితశర దంబుజే ఘన విడంబిని కేసరుచ పరమవలంబనం కురు సదాపర రూపధరే మమగత సంవిధో జడమడంబర తాండవిన. అమ్మా, నా లోపల జడత్వం తాండవం చేస్తూ జ్ఞానం పొగొట్టుకుని భ్రష్టుణ్ణి అవుతున్నాను. నాకు ఆసురాన్ని కల్పించి నువ్వే నిలుపు తల్లి. అజ్ఞానం నుండి విమోచన కల్పించమని భావం. శివుని ఇల్లాలైన తల్లి, నీ కనులు శరత్కాలంలో వికసించిన కమలం కంటే సుందరంగా నిష్కలంషంగా నిర్మలంగా జ్ఞానానికి సంకేతంగా ఉన్నాయి. కేశములు నల్లని మబ్బుల ఉన్న తల్లి, నాకు ఆలంబనంగా ఉండు. భువన జనని భూష భూత చంద్రే నమస్తే కలుష శమని కంపాతీరగేహే నమస్తే నిఖిల నిగమ వేద్యే నిత్య రూపే నమస్తే పరశివమై పాస ఛేదహస్తే నమస్తే. ఈ శ్లోకం నిత్యపారాయణ చేసుకోవలసిందిగా గురువుగారు చెప్పారు. చంద్రుణ్ణి అలంకారంగా చేసుకున్న తల్లి, నీకు నమస్కారము. కంపాతీరముందు గృహం చేసుకున్న తల్లి, నీకు నమస్కారము. సమస్త వేదాల చేత తెలుసుకోబడిన తల్లి, నీకు నమస్కారము. నీ చేతులే పాపాన్ని తీసేసే చేతులు. పొడత్ కాంచి కాంచి పురమణి విపంచి లయజరి శిర కంపా కంపా వసతిరను కంపా జల నిధి ఘన శ్యామ శ్యామ కఠిన కొచ సీమ మనసిమి మృగాక్షి కామాక్షి హరనటన సాక్షి విహరత. అమ్మ శరీరం మంత్రమయం. ఆ మంత్రములలో ఉన్న శబ్దశక్తులు నాదశక్తులే ఆభరణాలుగా ప్రకాశిస్తున్నాయి. ఆ శక్తులే ఆమె వడ్డాణం మూగులుగా మూగుతున్నాయి. ఇక్కడ గురువు గారు అమ్మవారి ఆభరణ ధ్యానం కూడా ఒక ఉపాసన అని చెబుతూ అమ్మవారి రూప ధ్యానం వర్ణన వింటుంటే మంత్రానుష్ఠాన ఫలితం లభిస్తుందని చెప్పారు. కాంచీపురంలో రసజ్ఞరాలైన అమ్మవారు శ్యామలాదేవి యొక్క మాణిక్య వీణ నాదానికి తగ్గట్టుగా కళ ఊపుతూ ఉంది. మేఘం వంటి నీలకాంతితో ఉన్న ఈ శ్యామాదేవి కంపాతీరంలో ఉన్న దయాసముద్రం. తేడి వంటి కన్నులు గల తల్లి కళతో ప్రళయకాలంలో మహేశ్వరుడు నాట్యం చేస్తుంటే దాన్ని చూస్తూ ఉంటుంది. ప్రళయకాలంలో కూడా శాశ్వతమై శివునికి అభిన్నమైన శక్తి అని దీని పరమార్థము. సమర విజయ కోటి సాధకానంద దాటి మృదుగుణ గణపేటి ముఖ్య కాదంబ వాటి మునినుత పరిపాటి మోహిత జాండకోటి పరమశివ బధూటి పాతుమాం కామకోటి. అమ్మ సమర విజయాలు లెక్కలేనన్ని. అనేక అసుర సంహారాలు చేయడమే కాకుండా ఎప్పుడెప్పుడు దానవులతో బాధ వస్తుందో అప్పుడు నేను వస్తానని ధైర్యం చెప్పిందా తల్లి. సాధకులకి అమ్మ ధ్యానం వల్ల, సాధన వల్ల, చరణస్పర్శ వల్ల అపారమైన ఆనందం కలిగిస్తుంది. అమ్మ యొక్క కళ్యాణ గుణాలను కవి ఇక్కడ ఆత్మల పెట్టెతో పోల్చారు. అవి మృదుమైనవి, కాఠిన్యం లేని సాత్విక గుణాలు. కదంబన వనాన్ని ముఖ్యంగా చేసుకున్న తల్లి, కదంబన వనం అంటే షడ్చక్రములు, నవావరణంతో పైన బిందువు కింద త్రికోణములు ఉంటాయి. త్రికోణంలో మూడు స్థానాలు, మధ్యలో ఒక స్థానము, కోణస్థానము, మధ్యస్థానము. ఈ మొత్తాన్ని కలుపుకుని కదంబవనం అంటారు. మునులు, జ్ఞానులు ఆమెను ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. వారి వల్లే మనకు అమ్మ గురించి తెలిసింది. బ్రహ్మాండాలన్నీ మోహింప చేయడం ఆమె పని. పరమశివుని ఇల్లాలు మనం రక్షించుగాక. ఇమాం పరవర ప్రదాం ప్రకృతి పేసలాం పావని పరాపర చిదాకృతి ప్రకటన ప్రతిపాయితాం సుతం పటతి నిత్యత మనసి భావయన్ నంబికాం జపైరలమలం మభైరధిక దేహ సంశోషణై. ఇది పలస్తుతి శ్లోకం. ఈ స్తుతి శతక స్తోత్రం గొప్ప వరములను ఇచ్చేది. సహజంగా మృదువైన పవిత్రమైన అమ్మవారు పర అపర రూపాలు ప్రకటించే స్తోత్రం ఇది. అమ్మవారి భావన చేస్తూ ఈ స్తోత్రం పఠిస్తే దేహ సంశోషణ లేకుండా జపాలు యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పారు గురువు గారు. సర్వం శ్రీ కామాక్షి చరణాల బిందారమస్తు. స్వస్తి.
చాలా చక్కగా చెప్పారు సత్యశ్రీ గారు. స్తుతి శతకాన్ని చక్కగా ముగించారు. ఈ స్తుతి శతకంలో అమ్మ స్తుతి అద్భుతంగా సాగింది. సర్వ జగత్తుకి తల్లి అయిన అమ్మ బాలరూపంలో తపఃకామాక్షిగా మనకి దర్శనమిచ్చింది. సర్వ శైవాలేశ్వరి అపర్ణ తల్లి. మాంగాడు దగ్గర తపఃకామాక్షి ఆలయం గురించి వర్ణించారు గురువు గారు. తల్లి ఇంకా శివకుటుంబినిగా, శబరిగా, వారాహిగా స్తంభించే శక్తిగా, వారాహిగా, మహిషాసుర మర్దినిగా మనకి దర్శనమిచ్చింది. ఇక్కడే గురువు గారు చెప్తూ త్వరావతి పరేసతాం గురుకృపాంబు ధారావతి అని అన్నారు. అమ్మ అనుగ్రహం కలిగితే త్వరగా గురుకృప రూపంగా కరుణ మన వైపు ప్రసరిస్తుంది. ఇక మనం చాలా రూపాలు కామాక్షివి దర్శించాం. ఇక కటాక్ష శతకంలోకి ప్రవేశిద్దాం. మధుకర్ గారు మీరు మాట్లాడండి.
శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం అమ్మవారి కటాక్షం రూపము చూడబోతున్నాము. అమ్మ అనుగ్రహం రెండు రకాలుగా ఇస్తుంది. ఒకటి చూపు అంటే కటాక్షం, మరొకటి నవ్వు. కటాక్ష రూపంతో ఎప్పుడైతే అనుగ్రహించిందో అప్పుడు ఆ కటాక్షమే ఆయనకు నూరు రకాలుగా కనపడింది. అది కటాక్ష శతకం అయిపోయింది. ఆ చిరునవ్వు వంద విధాలుగా కనపడింది. అది మందస్మిత శతకం అయిపోయింది. ప్రధానమైన విషయం ఏమిటంటే అమ్మవారు చూపుల తల్లి. కటాక్షం అంటే ముఖ్యం కాంతి, జ్ఞానం. కటాక్షంతో వచ్చేది జ్ఞానం, చిరునవ్వుతో వచ్చేది ఆనందం. ఈ రెండింటితో కలిపేది జ్ఞానానందం. నేను శ్లోకాలు చదువుతలేనండి, వివరాలు చెప్తున్నాను. మొదటి శ్లోకం. ఏకామ్రనాథ తరుణ్ణి, శివతరుణ్ణి అయినటువంటి అమ్మవారి యొక్క కరుణావలోకాన్, కరుణతో కూడినటువంటి చూపులని నేను స్తుతిస్తూ ఉన్నాను. మూగవారికి కూడా గొప్ప కవిత్వం చెప్పగలిగే గొప్ప సమర్థత కలిగినవి ఈ చూపులు. వీరికి మాట రావాలని జపం చేయలేదు. వీరి కోరిక ఏమిటంటే మోహాంధకార నివహం వినిహంతుం, నాలో మోహము అనే అంధకారము పోయి అమ్మ కృప కావాలని, ఆ కృపతో అజ్ఞానం నుంచి బయటపడి మోక్షం రావాలని జపం చేశారు. కానీ అమ్మవారు మొదటగా తనని గుర్తించి ప్రకటింపజేసే శక్తినిచ్చారు. అది మూకాత్మనామపి మహాకవిత వదద్యాన్ శ్రీ కాంచీదేశ శిశిరీకృతి జాగరూకాన్. ఈ కాంచీదేశంలో అందరినీ చల్లపరచటంలో మెలకువగా ఉంది అమ్మ. మెలకువగా ఉండడం అంటే కళ్ళు తెరుచుకొని ఉండటం. మెలకువగా ఎందుకు ఉంది అంటే, కళ్ళు మూస్తే అందరూ తాపంతో బాధపడతారని, కనుల చలువతో కాపాడడం కోసం కనులు తెరుచుకొని కూర్చున్నటువంటి ఏకామ్రనాథ తరుణి యొక్క కరుణాపూరితమైన కనులని నేను స్తుతించబోతున్నాను. రెండవ శ్లోకం. ఈ వీక్షణములు మమతాగ్రహ మోక్షణ అని, మమతాగ్రహం నుండి మోక్షం ఇవ్వగలిగే శక్తి. మహేంద్ర నీల రుచి శిక్షణ దక్షణ అని, కామాక్షి కల్పిత జయకత్రయ రక్షణ అని, ఇంద్రనీలమరులకి ఎలా ప్రకాశించాలో నేర్పుతున్నాయి ఈ కళ్ళు. తాను సృజించిన జగత్తుని రక్షించడం కోసం ఈ నేత్రముల యొక్క దృష్టి పనిచేస్తూ ఉన్నది. తద్వీక్షణాన్ని వరదాన విచక్షణాన్ని, వరములు ఇవ్వటములో నేర్పడి కలిగిన చూపులు. ఆ చూపులు చూస్తూనే వరాలు దొరుకుతాయి. చూడడంతోనే అన్ని ప్రసాదిస్తున్న ఆ కళ్ళు వర్ధిల్లుతాయి. తర్వాత మూడవ శ్లోకం. అమ్మ, నీ కనులు చూపులలో అనేక లీలలు ఆడుకుంటున్నాయి. అందులో ఒకటి, నీ కనుచూపులు మన్మథ తంత్రాన్ని ప్రదర్శిస్తున్నాయి. అనంగ తంత్రం యొక్క విధానాలు చూపించడంలో నేర్పరితనం నీ కళ్ళకు ఉన్నాయి. ఆ చూపులు పరమేశ్వరుణ్ణి స్పందింపజేస్తాయి. ఈ ప్రపంచానికి అతీతంగా నిర్వికార స్థితిలో ఉన్న పరమేశ్వరునికి ఈ ప్రపంచం సృజించాలన్న కోరిక సృష్టించింది. ఆ కోరికనే అనంగం, అంటే అంగం లేని కోరిక. స్వామి నుండి వ్యక్తమైన ఏ పరాశక్తి ఉందో ఆ పరాశక్తియే అయి అమ్మవారు. అమ్మ కనులలో ఆనందం సుడులు తిరుగుతూ ఉన్నది. అవి చెవి అంచుల దాకా సాగి ఉన్నవి. సుడులు అంటే శ్రీచక్ర ఆవరణలే అని ఇక్కడ సూచిస్తున్నారు. కటాక్ష శతకం అంటే శ్రీచక్ర ఉపాసనే. నాలుగవ శ్లోకం. కాటుకతో కూడిన కనులు, నవ్వుతో ఉన్న కళ్ళు, పూజ్యమైన కళ్ళు, కాస్త వంగినటువంటి కళ్ళు, ఆ కనుల నుండి వచ్చే కరుణారసముతో పొంగులు వారి తరంగ తరంగములుగా వస్తున్న నీ చూపులు నన్ను చల్లబరచుగాక. తద్వారా తాపత్రయ శాంతి లభించుగాక. ఐదవ శ్లోకం వివరణ. అమ్మ, నీ చూపులు కర్ణుని వద్దకు వెళుతున్న పాండవ సేనలాగా ఉన్నాయి. అమ్మ యొక్క చూపు అర్జునకు సహాయంగా ఉంది అంటూ శ్రీకృష్ణ తత్వం ఇక్కడ చూపిస్తున్నారు. భీముడి చిత్తాన్ని తృప్తిపరుస్తున్నది అంటూ, భీముడు అంటేనే శివుని చిత్తంను తృప్తిపరుస్తుంది అని మరో అర్థం సూచిస్తున్నారు. కర్ణుడి వైపు వెళుతున్న చూపులు అంటే కర్ణాంతం దాకా వెళుతున్న చెవులు అని మరో అర్థం. పదకొండవ శ్లోక వివరణ. అమ్మ చూపులను ఎన్నో రకాలుగా భావన చేస్తున్నారు. ఒకటి పాండవ సేనగా చూపించారు. ఇప్పుడు అమ్మ కటాక్ష మబ్బులా కనపడుతుంది. మబ్బుగాని వచ్చింది అంటే తాపం పోతుంది, దరిద్రం పోతుంది. అమ్మ చూపులు మబ్బులాగా వచ్చాయి అంటే ఆ చూపు పడితే వచ్చేది చల్లదనం. మబ్బులు కురియాలి అంటే గాలి అవసరం. కానీ ఈ అమ్మ చూపు అనే మబ్బు గాలులకు అనుకూలంగా ఉన్నది. అలాగే మారుతామనుకూల భావం అంటే మరో అర్థం, దేవతలకి అనుకూలమైన మబ్బు, దేవతలను అనుగ్రహించడానికి ఉన్న స్వరూపం. అమ్మ కనుబొమ్మలు ఇంద్రధనువుల్లా ప్రకాశిస్తున్నాయి. మబ్బు చల్లటి నీటితో ఆర్ద్రంగా ఉంటుంది. అమ్మ చూపులు కరుణారసంతో ఆర్ద్రమైనవి. మబ్బు చూడగానే నెమలి కుతూహలంతో పురివిప్పుతుంది. కామాక్షి చూపులనే మబ్బు చూడగానే మా నీలకంఠుడు కుతూహల పడిపోతాడు. పద్నాలుగో శ్లోక వివరణ. నీ కరుణా కటాక్షం చిత్రమమ్మ. చాంచల్యము, మాలిన్యము, వేద మార్గాన్ని దాటిపోతున్నటువంటి అవలక్షణాలు ఉన్నా కైవల్యం ఇస్తుంది. అమ్మ, నీ చూపు ఎంత ఆశ్చర్యం. 15వ శ్లోక వివరణ. అమ్మవారి చూపుల కల ఒక ఔషధం. అమ్మ చూపులు సంజీవనములు, ఎలాంటి వాడినైనా మోహింపజేస్తుంది. అంటే ఏమీ పట్టనటువంటి పరమశివుడిని లొంగదీసుకున్న చూపులు. మమత అనే గ్రహం పట్టి బాధపడుతున్న వాడిని రక్షించి ఆ గ్రహాన్ని స్తంభింప చేయగలిగినటువంటి ఔషధ లక్షణం కలిగి ఉన్న చూపులు. చంచలమైన వస్తువుని కట్టాలి అంటే స్థిరమైన తాడు కావాలి. కానీ స్థిరమైనటువంటి శివుడిని చంచలమైనటువంటి నీ చూపులతో చుట్టూ చుట్టి బంధించే వింత నీ కనులకే ఉంది అమ్మ. అమ్మ చూపు అనే తాడు తగిలితే చాలు, జన్మ జన్మల సంసారం అనే బంధనం పోతుంది. 16వ శ్లోక వివరణ. నీలిరంగు ఉన్న చూపులు పురారికి రాగం కలిగిస్తున్నాయి. చంచలంగా ఉన్న నీ చూపులు భక్తులలో దృఢత్వము, ధ్యాన నిశ్చలత కలిగిస్తున్నాయి. వక్రముగా ఉన్న నీ చూపులు నమస్కరించిన భక్తులకి వంకర బుద్ధిని పోగొట్టి తిన్నని బుద్ధిని ఇస్తున్నాయి. ఇలాంటి నీ కనుచూపులు నాపై ప్రసరించుగాక. 18వ శ్లోక వివరణ. అమ్మ, నీ కరుణా కటాక్షము రామునిలా నన్ను కాపాడాలి. సీత పట్ల అనురాగం కలవాడు, ధనస్సు పట్టుకున్నవాడు, జగత్తుకి ఎప్పుడూ రక్ష ఉపకారం చెయ్యాలి అనుకునేవాడు రాముడు. ఆయనలాగే నీ కళ్ళు. ఎలాగంటే నీ చూపులు కోదండం అనే ధనస్సుని పట్టుకున్నాయి. ఆశ్రయించిన భక్తుల పట్ల అనురాగం కల చూపులు. జగత్తుని రక్షించడంలో రామునికి ఎంత అలవాటు, నీ కనులకి కూడా అంతే. అమ్మ కళ్ళతోనే రామకార్యం జరిగిపోతుంది. 20వ శ్లోక వివరణ. అగస్త్యుడు ఎవరూ ఎక్కి దాటలేని వింధ్యగిరిని ఎక్కి దాటేశాడు. అలాగే ఎవరూ ఎక్కి దాటలేని ఈ సంసారం అనే వింధ్యగిరిని దాటించే శక్తి అమ్మ చూపులకి ఉంది. అలాగే అగస్త్యుడు సముద్రాన్ని అంతా దౌసిట్లో పోసి పట్టి తాగేశాడు. అదే విధంగా సముద్రం అంతా విస్తారమైన శివుడి ధైర్యమును అమ్మ నీ చూపులు ఆ ధైర్యం ఆ శివుడి ధైర్యం మొత్తము పట్టేసి తాగేశాయి అగస్త్యుడిలాగా. చివరగా ఈ వర్ణనల ద్వారా మన మనస్సు మాటి మాటికి అమ్మ చూపులని తలుచుకుంటూ ఉంటే ఎప్పుడూ కావలసినవి ఆ అమ్మ చూపులే కనుక ఎప్పుడూ వాటిని తలుచుకుంటూ ఉంటే ఎప్పుడూ అవి లభిస్తాయి, తద్వారా ఎప్పుడూ ఉంటే ఆనందాన్ని ఇస్తాయి. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు స్వస్తి.
చాలా బాగా చెప్పారు మధుకర్ గారు. కామాక్షి తల్లి చూపులతోనే కోరికలు తీర్చగల పరదేవత. అమ్మ చూపుల గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. దరదళిత నీలో స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనే వా హర్యే వా సమకర నిపాతో హిమకరః. ఆదిశంకరులు అన్నట్టు నేను దీనుడను, నాకు అర్హత లేకపోయినా నా మీద నీ చూపులు ప్రసరింపచేయమ్మా అని కోరినట్టు అమ్మని మనం ప్రార్థించుకుందాం. ఈ కటాక్ష శతకం తెలుసుకుని ఎన్నో అక్షినామాలు అమ్మకి, కామాక్షి, విశాలాక్షి, దీర్ఘాక్షి, మీనాక్షి, ఆమ్నాయాక్షి ఇలా. ఇంకా కటాక్ష శతకం వైభవం తెలుసుకుందాం. మన నెక్స్ట్ స్పీకర్ పవన్, పవన్ కే ఫ్రమ్ ఇండియా. పవన్ మాట్లాడండి.
శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం కటాక్ష శతకంలో 21 శ్లోకంలోకి వెళ్తున్నాం. ఇది పీయూష వర్ష శిశిర అనే శ్లోకం. దీంట్లో అమ్మవారి చూపుల్ని వెన్నెలతో పోలుస్తున్నారు మూక కవి గారు. అంటే ఈ చూపుల్ని వెన్నెలతో ఎందుకు పోలుస్తున్నారంటే అందులో ఆర్ద్ర, కరుణ, ప్రసన్న, శీతల లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అలాగే వెన్నెలకి నల్లకలతో మైత్రి ఉన్నది. అది ఏ రకంగా అంటే మనం ఒకసారి క్షీరసాగర మదనాన్ని గురించి కనుక తలుచుకున్నట్టయితే మనకి అందులో అమ్మవారు బయటకు వచ్చిన ఒక్కసారి ఆవిర్భవించిన తర్వాత ఆవిడ విష్ణుమూర్తికి నల్ల కలువల మాల వేసి ఆయన తర్వాత ఆయన హృదయస్థానంలోకి చేరుకుంది. అక్కడి నుంచి దేవతల్ని ఆరాధించింది. అలాగే మనకి అమ్మవారు చంద్రుని సహోదరి కాబట్టి ఆ రకంగా కూడా మనం అన్వయం చేసుకోవచ్చు. ఇప్పుడు 22 శ్లోకంలో అమ్మవారి చూపుల్ని తుమ్మెదలతో పోలుస్తున్నారు. తుమ్మెదలకి పద్మాలపై ఆసక్తి కలుగుతుంది. ఆ చూపుల బృంగమాల అంటే చూపుల వరస ఏదైతే ఉందో అది శివునికి చేరుకుంటున్నాయి. అట్టి చూపులకి నమస్కరిస్తున్నాను అంటూ ముక్కు కవి గారు మనందరికి తెలియజేస్తున్నారు. ఇలాగే ఈ ఇక్కడ ఉపమానంగా శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవిని ఉపమానంగా తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఒక తుమ్మెద వలె శివుని చుట్టూ తిరుగుతుందన్న అన్వయం చేసుకోవచ్చు. అలాగే మనకి 23 శ్లోకంలో అమ్మవారి చూపులు ఒక రంగస్థలంగా ఉన్నాయి అని మనకి వర్ణించడం జరిగింది. ఎందుకంటే అమ్మవారి చూపులు నల్లని రంగస్థలం వలె ఉంటే మరి ఆ రంగస్థలం అనగా మనకి వేదిక, స్టేజ్, ఆ వేదిక మీద దయ నాట్యం చేస్తుంది. అలాగే మనకి ఏదైనా రంగస్థలం మీద పూర్వకాలంలో చూసుకున్నట్టయితే ఆ రంగస్థలం మీద జ్యోతులు ఇరుప్రక్కల ఉండి మధ్యలో ఒక నర్తకి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇలాగా మనం చూసుకున్నట్టయితే ఆ వేదిక మీద దయ అనే నర్తకి నాట్యం చేస్తుంది. మరి ఇరుప్రక్కల దీపాలు అంటే అమ్మవారికి ఉన్న చెవికి ఉన్న కమ్మెలే వాటి వాటి గురించి వాటిని మనం జ్యోతులు కింద భావించవచ్చు. అలాగే 23 శ్లోకంలో అమ్మవారి యొక్క చూపులు శివుని వైపు చూసేటప్పుడు వాటిలో కలిగే భావనల్ని వ్యక్తం చేస్తున్నాయి. అందులో అమ్మవారికి సిగ్గు, అదే విధంగా ప్రేమ రెండు ఉన్నాయి శివుణ్ణి చూస్తున్నప్పుడు. ఎలా అంటే అమ్మవారు ప్రేమగా శివుడితో చూస్తున్న పతివ్రత అయినందు కారణాన ఆవిడికి ఆ సిగ్గు ఒక మళ్ళీ ఇటు చూస్తున్నట్టే మళ్ళీ అటు పక్కకు మళ్ళీ తిరిగేలా చేస్తున్నాయి. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే ఒక ఉయ్యాలలో ఉన్నాయి. ఆ ఉయ్యాలలో ఆ చంద్రశేఖర స్వామి చూపులు ఊగుతున్నాయి అని గురువు గారు చెప్పారు. అలా ఇప్పుడు 24 శ్లోకంలో మనకి అమ్మవారి చూపులు రాజుతో పోలుస్తున్నారు. రాజుతో ఎందుకు పోలుస్తున్నారంటే ఆ రాజు తన రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. అలాగే అమ్మవారికి రాజ్యం ఏదంటే సగల విశ్వం అమ్మవారి రాజ్యమే. ఆ చూపులు విశ్వాన్ని మొత్తం పాలిస్తున్నాయి, అదే విధంగా పోషిస్తున్నాయి. ఎలా అంటే అలాగే అమ్మవారి చూపుల్ని అంకుశంతో పోలుస్తున్నారు. అంకుశం ఎలా అయితే ఏనుగుల్ని నిగ్రహిస్తుందో అలాగే అమ్మవారి కటాక్షం కూడా మనలో ఉన్న జడత్వం అనే అంకుశాన్ని నిగ్రహిస్తుంది. ఎందుకంటే ఈ జడత్వం మన మనస్సుని పాడు చేసి అమ్మవారి వైపు ధ్యానాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అమ్మవారి చూపుల కటాక్షం ఈ అంకుశం వలె ఈ జడత్వాన్ని నిగ్రహించి మనల్ని అమ్మవారి వైపు ధ్యానించేలా చేస్తాయి. అలాగే ఇక్కడ 25 శ్లోకాల్లో చూసుకున్నట్టయితే అమ్మవారి చూపాలని సింహంతో పోల్చడం జరుగుతుంది. సింహం అంటే ఎంతో శ్రేష్టమైనది. భగవద్గీతలో మనం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ మృగాలలో నేను సింహం వంటి వాడిని అని చెప్తాడు. అలాగే ఇప్పుడు అమ్మవారి చూపులు ఇక్కడ సింహంతో ఎందుకు పోల్చడం జరుగుతుందంటే అమ్మవారి చూపులలో దయ అనే సింహం కూర్చు. ఆ దయ ఏం చేస్తుందంటే మనలో ఉన్న మోహాన్ని తొలగించి, మోహం ఎలా అయితే పచ్చని గడ్డి మొత్తం భక్షించి అడవిని హరితాల నుంచి దూరం చేస్తే అప్పుడు సింహం అంటే మృగరాజు వచ్చి దాన్ని బెదరగొడుతుందో, అలాగే అమ్మవారి చూపుల్లో ఉన్న దయ అనే మృగరాజు మనలో ఉన్న మోహం అనే లేళ్లని తరిమి కొడుతుంది. మోక్ష మార్గం గురించి ఇక్కడ గురువు గారు మనకి మనందరికి ఏం చెప్తారంటే మోక్ష మార్గం అత్యంత కఠినమైనదని, అది మొత్తం అది చాలా ఇరుకుగా ఉంటుందని, ఆ దారి చాలా ఇరుకని, ఆ ఇరుకైన దారిలో వెళ్ళేటప్పుడు సంసారం అనే గురువు అంటకుండా మనం ముందుకు కొనసాగలేమని గురువు గారు ఇందులో మనకి చెప్తున్నారు. మరి ఆ ఇరుకైన మోక్ష మార్గం ఏదైతే మన అమ్మవారి దగ్గర చేరుస్తుందో అందులోనే కొనసాగాలంటే జగన్మోహన్ కటాక్షం ఎంతో అవసరం. ఆ కటాక్షం ఇక్కడ ఊతకర్ర పట్టుకుని ఎలా అయితే మనం పెద్ద కొండని ఎక్కుతామో అలాగే ఈ ఊతకర్రని పట్టుకుని ఆ ఇరుకైన దారిలో వెళ్తూ అలా అమ్మవారిని పొందగలుగుతామని గురువు గారు చెప్పారు. తర్వాత మనకి 25 శ్లోకంలో అమ్మవారి చూపులనే స్తంభానికి భక్తి అనే తాడుతో ఈ చిత్తమును కట్టేయాలి అని గురువు గారు చెప్పారు. ఎందుకంటే మనకి గురువు గారు అనేక మార్లు చెప్పినట్టు ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా లోకం గుర్తొచ్చేస్తుంది, ఆ లౌకిక విషయాల్లో పడిపోతాం. కాబట్టి మనం ఒక దానిని అటాచ్మెంట్ కింద పెట్టుకోవాలి అని అనేక మార్లు చెప్పారు. అందులో అలాగే అమ్మవారి చూపుల్ని మనం అటాచ్మెంట్ కింద పెట్టుకుంటే చూపుల కి మనల్ని మనం అటాచ్ అయిపోతుంది, అటాచ్ చేసుకుంటే అలా అమ్మవారిని పట్ల ధ్యానాన్ని ఉంచి మనం పరద ఈ లౌకిక విషయాల్లోకి మన దృష్టిని జారనివ్వకుండా చూసుకోవచ్చు. అలాగే శివుణ్ణి ఆరాధించడానికి అమ్మవారి చూపులు ఎలా సిద్ధమయ్యాయో, అంటే ఎలా దీక్షను స్వీకరించాయో అవి చెప్పడం ద్వారా మూక కవి మనకి మనందరికి శివధ్యానంలో ప్రధానమైన లక్షణాలు అలాగే మనం ఎలా మనల్ని మనం శుద్ధి చేసుకుంటే శివధ్యానానికి మరింత దోహదం అవుతాము అది చెప్తూ దానికి అవసరమైన స్నానాదులు, భస్మం, కుండలం మొదలైనవి ఉండడం వల్ల మనకి శుద్ధి జరుగుతుంది. అదే విధంగా శివుడి పట్ల మనం భక్తిని ప్రసారి భక్తితో ఆరాధించగలుగుతాం. అలాగే ఇక్కడ అమ్మవారు మంత్రస్వరూపిణి, ఆవిడ పరమ పవిత్రురాలు. కాబట్టి ఆవిడ ఏంటంటే ప్రేమ అనే నదిలో, ఆవిడ శివప్రేమ అనే నదిలో స్నానం చేసి నవ్వుకాంతి అనే తెల్లని భస్మాన్ని ధరించి ఆవిడ చెవులకున్న కుండలాలు అనే కాంతులతో శివుణ్ణి ఆరాధిస్తుంది. కటాక్ష శతకంలో మనం గురువు గారు మనకి చెప్పినట్టు అమ్మవారి కటాక్షానికి మనం ప్రీతిపాత్రలు అవ్వాలంటే ఏ విధంగా శివుణ్ణి అమ్మవారిని ఆరాధించాలో మూక కవి తెలియజేశారు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు పవన్ గారు, చాలా బాగా మాట్లాడారు. ఇక అమ్మ చూపుల వైభవం చూసాం కదా. అమ్మ చూపుల్లో శ్రీరాముని రూపం ఉందట. రామ అవతారం ఎందుకంటే ధర్మరక్షణ కోసమని మనకు తెలుసు. అలాగే అమ్మ తన కటాక్షంతోనే ధర్మరక్షణ చేయగలదు, తన చూపులతోనే చేయగలదు. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి అమ్మకు నమస్కరిస్తే ఆమె కటాక్షం మన మీదకి ప్రసరిస్తే మనం పొందలేనిదేముంది? జగనున్నత్వం, తేజస్సు, తీయటి, తేనెలొలికే వాక్కు, అన్నీ అమ్మ ప్రసాదిస్తుంది. అమ్మ కటాక్షం ఎటువంటి దేనులపైనైనా ఒక్కసారి ప్రసరిస్తే చాలు, పౌర్ణమి వచ్చినట్టే జ్ఞాన చంద్రబింబం ఆవిర్భవిస్తుంది. అమ్మ చూపుల గురించి ఇంకా మనం తెలుసుకుందాం. రమా నాగవల్లి గారు, నెక్స్ట్ స్పీకర్, మాట్లాడండి.
మహాగణపతయ నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ సీడీలో మిగతా భాగంలో దాదాపు 8 శ్లోకాలు గురువు గారు ప్రవచించారు. మొట్టమొదటిది ఈ భాగంలో మొట్టమొదటిది 52 శ్లోకం, కటాక్ష శతకంలోది 52 శ్లోకం. ఇందులో మూక కవి అమ్మవారి చూపులని ఇంద్రమీన మానులతోనూ కలువలతోనూ మేఘంతోనూ పోల్చి క్షమాపణ అడిగారు. అమ్మా, అలౌకికమైన నీ చూపులని లౌకికమైన వాటితో పోల్చడం తప్పు. ఆ వస్తువులో కనిపించిన సుగుణం వలన పోల్చడం జరిగింది, కానీ పోల్చడం తప్పమ్మా. ఇంద్రనీలమణి రాయి చైతన్యం లేనిది, కేవలం దానికున్న కాంతితో పోల్చాను. నీ చూపు మృదువైనది, అటువంటి చూపుని పాషాణంతో పోల్చడం తప్పమ్మా. కలువ పగలు ముడుచుకుపోయి రాత్రి వికసిస్తుంది, నీ చూపు ఎల్లవేళలా తాజాగా ప్రసరిస్తుంది. ఎల్లవేళలా తాజాగా ఉండే నీ చూపుని పగలికి ముడుచుకుపోయి రాత్రి వికసించే దాంతో పోల్చడం తప్పమ్మా. మేఘం కాలానికి పరిమితమైనది, నీ చూపు ఎల్లవేళలా కురుస్తుంది. ఎల్లవేళలా చలువని కురిపించే నీ చూపుల్ని కాలానికి పరిమితమైన దాంతో పోల్చడం తప్పమ్మా. మేము అర్థం చేసుకునేందుకు వీలుగా ఉపమానం చెప్పాను, కానీ నీ కడగంటి చూపుకు ఉపమానం లేదమ్మా అన్నారు. ఆ తర్వాత 62 శ్లోకం. జన్మించిన ప్రతి ప్రాణి అమ్మకి నమస్కరించడానికి అర్హుడే. ఒక్కసారి నమస్కరిస్తే అమ్మ వెంటనే స్పందించి అమ్మ చూపులు వాడి మీద పడతాయి. నమస్కరించిన వాడిని చూడకుండా ఉండదు ఆ తల్లి, మహాచైతన్యమూర్తి ఆ తల్లి. ఆ అమ్మ కడగంటి చూపు ఒక్క క్షణం సోకినా చాలు, చూపు పడిన వాడికి సర్వ జగత్తు నుంచి పొగట్టలనందుకునే స్థితి. తేజస్సు, సభలో పదునుగా పనిచేసే మేధస్సు, తేని ప్రవాహం లాంటి పలుకులు, దాని వలన సభా గౌరవం మరియు ఐశ్వర్యం లభిస్తున్నాయి. ప్రణమతామంటే ప్రకృష్టమైన త్రికరణ శుద్ధితో కూడిన నమస్కారం. అలా త్రికరణాలు ఏకం చేసి ఒక్కసారి నమస్కరించిన అమ్మ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అమ్మ చూపు పడాలని ఎంత ఆసక్తి చూపిస్తామో దానికి తగ్గట్టు శరణు వేయాలి. భరణ్యాసం గురించి గురువుగారు తెలియజేశారు. ఇక్కడ భగవత్ శరణాగతి కోసం చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలిపే శాస్త్రం ఉంది. మన భారం అంతా భగవంతుడి మీద ఉంచాలి. ఆ తర్వాత 65వ శ్లోకం గురించి ప్రవచించారు గురువుగారు. ఈ శ్లోకంలో మూక కవి అమ్మ చూపుని పదునైన గొడ్డలితో పోలుస్తారు. మోహం అనే దుంప నుంచి మొలకెత్తి అజ్ఞానజనితమైన అహంకారంతో నిండిపోయిన సంసారం అనే మహావిషవృక్షాన్ని పదునైన గొడ్డలి వంటి అమ్మ చూపు సమూలంగా నరికివేయుగాక అన్నారు మూక కవి. హేత్యై జగతాం పతయే నమః అనే వేదవాక్యంలో ఆంతర్యం కూడా ఇదే. మన కర్మానుగుణముగా నిర్మితమైన సంసార కర్మవృక్ష స్వరూపం పరమేశ్వరుడే. దానిని నరకగలిగే కత్తి కూడా ఆయనే. ఆ తర్వాత 66వ శ్లోకంలో ప్రవేశిద్దాం. ఇందులో మూక కవి అమ్మ కటాక్షం లభించడానికి ప్రప్రథమంగా ఎవరిని ఆశ్రయించాలో చెప్తారు. భవరోగినైన నేను గురు కటాక్ష రూపమైన వైద్యుడి అనుగ్రహం వల్ల సంసారం అనే రోగం పోగొట్టుకోవడానికి ఏ పుణ్యాత్ముడో మాత్రమే పొందగలిగే మిక్కిలి దుర్లభమైన అమ్మ కటాక్షం అనే ఔషధాన్ని పొందగలిగానమ్మా అంటారు మూక కవిందులో. గురువు యొక్క కృపా కటాక్షం ఉంటేనే అమ్మ పాదాల వైపు మన చూపు తిరుగుతుంది. సంసార సాగరంలో పడి కొట్టుకుంటున్న వాడు భవరోగి. ఈ రోగం తగ్గాలంటే గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే సరిపోదండి, ఆ గురు కటాక్షం లభించాలి. గురువు కటాక్షం లభిస్తే వైద్యుడు దొరికినట్టే. ఇక మందంటారా గురువు ప్రసాదించే అమ్మ పాదాలని ఆశ్రయించమనే ఉపదేశం. మనందరం ఎంతో ధన్యులం కదండి. మన గురువు గారి కటాక్షం మనకి లభించి ఈ మూక పంచశృతి ఇంకా ఎన్నో గురువు గారి ప్రవచనాలు మనం వినగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. దీని తర్వాత 97వ శ్లోకంలో ప్రవేశిస్తున్నారు గురువుగారు. ఇందులో మూక కవి ఇలా అంటున్నారు. అమ్మా, నా హృదయం అనే తూర్పు కొండ మీద జ్ఞానచంద్రుడు ఆవిర్భవించాలంటే నీ కటాక్షం అనే పున్నమి రాత్రి రావాలమ్మా. పూర్ణిమ వచ్చిన్నాడే పూర్ణచంద్రుడు వస్తాడు. నీ కటాక్షం ఉన్నప్పుడే జ్ఞానచంద్రుడు ఉదయిస్తాడు. యోగం అంటే ఇదే. యోగం ఒక సమయ విశేషం. మన హృదయం సాధన ద్వారా ఉన్నత భూమికకి చేరుకున్నప్పుడు అమ్మ కటాక్షం కలిగితే అప్పుడు పూర్ణమైన అమృతమయ జ్ఞానం లభిస్తుంది. అమ్మ అనుగ్రహం వల్లనే పూర్ణత్వం లభిస్తుంది. అమృత బింబం అని అనటంలో ప్రత్యేకత ఏమిటంటే పరిపూర్ణ ఆనంద స్వరూపమైన జ్ఞానము వర్ణించడం. ఇక్కడ యోగపరంగా సహస్రార కమలాంతర్గతమైన పూర్ణచంద్రబింబ చంద్రకళ స్వరూపమే వర్ణింపబడుతుంది. ఆ తర్వాత 99వ శ్లోకంలోకి వెళ్ళారు గురువు గారు. మూక కవి ఎటువంటి వారు అమ్మవారి చూపు పడాలని కోరుకోరో వర్ణిస్తారు ఈ శ్లోకంలో. అమ్మ భక్తిలోని రుచి తెలియని వారు, వివేకం పనిచేయని వారు, గర్వం అహంకారం మదంగా మారి పేరుకుపోయిన వారు, శాస్త్రాలు అధ్యయనం చేయని వారు, సత్యాన్ని తెలుసుకోని వారు, ఇంకా ముక్తికి దగ్గరికి రానివారు అమ్మవారి చూపు పడాలని కోరుకోరు అని అంటారు మూక కవి. వివేకం అంటే ఏమిటి? నిత్యానిత్యాలు వేరు చేసి చూడగలగడం. అమ్మ చూపు కావాలనే కోరిక ఆఖరి జన్మలోనే పుడుతుంది. ముక్తి పొందే అర్హత కలవాడికే అమ్మ చూపు కావాలనే కోరిక పుడుతుంది. జబ్బు పడ్డవాడి నాలికకి రుచి తెలియనట్టు అర్హత లేని వాడికి అమ్మ కటాక్షం కావాలనే కోరిక పుట్టదు అన్నారు గురువు గారు. ఆ తర్వాత 100వ శ్లోకంలో ప్రవేశించారు గురువు గారు. ఇందులో మూక కవి అమ్మ చూపులు ఎటువంటి వారి మీద పడతాయో వర్ణించారు. అమ్మ, తాపత్రయాన్ని కలిగించే చలువ కల
నీ చల్లని చూపులు అనర్గల కర్మపాకాన్ని హరిస్తాయి. సుమనస్కులకు మాత్రమే నీ చూపులు లభిస్తాయమ్మా. చిన్న ఆశ్చర్యమమ్మా, అమృతం తెల్లగా ఉంటుందంటారు. నీ చూపు అమృతం లాంటిదమ్మా, కానీ నీ చూపు నీలంగా ఎందుకుందమ్మా అంటారు. సుమనస్కులంటే దేవతలు. సుమనస్కులు అనే పదానికి కుసుమములు అనే అర్థం కూడా ఉందని చెప్పారు గురువు. మంచి మనస్సు కలవారు అనేది అర్థం కూడా తీసుకోవచ్చు. క్షీరసాగర మథనం సమయంలో అమరత్వం కోసం అసురులు వారి ప్రయత్నం వారు చేశారు. అసురత్వానికి అమరత్వం రాలేదు. అసురులకు అమరత్వం కావాలనే ఆశ ఉండటం సహజం, కానీ వారికి అమరత్వం ఇవ్వకూడదు. అందుకే వారికి భగవంతుడు అమరత్వం దక్కనివ్వలేదు, దేవతలకే అమరత్వం ఇచ్చారు. అందుకని సాధకుడు సుమనస్కుడై ఉండాలి. ఈ సందర్భంగా గురువు గారు కర్మ విపాకం అనే శాస్త్రం గురించి తెలియజేశారు. ఏ కర్మకి ఏ దుఃఖం కలుగుతుంది, కర్మకి పరిహారం ఏమిటి అని వివరించే శాస్త్రం కర్మ విపాక శాస్త్రం. అందులో తెలిపే పరిహారం పాటించటం చాలా కష్టతరం, కానీ సుమనస్కులై అమ్మని ఆశ్రయిస్తే కర్మ విపాకాన్ని అంతటినీ తీసేస్తుంది అమ్మ. కామాక్షి అనే నామాన్ని, అమ్మ చరణాన్ని ఆశ్రయిస్తే కర్మపాక కాకోలం అంతా పోతుంది. దీని తర్వాత ఆఖరి శ్లోకం 101వ శ్లోకం. ఇందులో మూక కవి అమ్మ చూపుని ఓడతో పోలుస్తున్నారు. ఓ పర్వతరాజపుత్రి, నీ తెల్లని చూపులతో నన్ను చల్లబరచు. పాప సముద్రంలో పడిపోయి భయంతో కొట్టుకోపోతున్న వారిని ఒడ్డుకు చేర్చే ఓడవమ్మా అని కోల్చారు మూక కవి. భయం ఉంటేనే ఒడ్డుకు చేరాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరికతోనే అమ్మని ఆశ్రయిస్తాం. తెరచాప అమ్మ కుండలముల కాంతి. నావేవ సింధుం దురితాత్యగ్నిహి అని దుర్గా సూక్తంలో అనే వచ్చే పదాలకి అర్థం కూడా ఇది. దీంతో కటాక్ష తత్వం పూర్తయింది. ఎన్నో విధాలుగా అమ్మవారిని చాలా చక్కటి ఉపమానాలతోటి మోకగా వివర్ణించారు. సింహంగా, రాజుగా, ఇంద్రనీలమణలతోటి, ఉయ్యాలతో, చెలికత్తుతో, స్తంభంతో, మబ్బుతో, తున్నది బాగులతో, ఉయ్యాలతో, గొడ్డలతో, తాడుతో, రాములు వారితో, కృష్ణుడితోటి ఇంకా ఎన్నెన్నో అపురూపమైన ఉపమానాలతో అమ్మ చూపుల్ని వర్ణించారు. ఆ అమ్మ చూపులు మనందరి మీద పడి మనందరం మంచి మార్గంలో ముందరికి వెళ్ళాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీ గురు
చల్వా మాట్లాడారండి రమా గారు. అమ్మ చూపులో భావం, స్వభావం, స్వరూపం, తత్వం, అమ్మ లీల, మహిమ ఇవన్నీ రకరకాలుగా తెలుసుకున్నాం. ఇప్పుడు మన తర్వాత మాట్లాడేది పుష్యా గారు. మిగతా స్తుతి శతకంలో మనం ఈ కటాక్ష శతకం విన్నాక మనం స్తుతి శతకంలో కొన్ని శ్లోకాలు అర్థం చేసుకోవడానికి అర్హత పొందామని గురువు గారు చెప్పారు. వాటిని ఇప్పుడు మన పుష్య గారు వివరిస్తారు. పుష్య గారు.
ఓం గణేశాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్న. గురువు గారికి పాదాభివందనములు చేస్తూ కటాక్షాల వైభవం గురువు గారి మాటలలో చెప్పుకుందాం. స్తుతి శతకంలోని కొన్ని శ్లోకాలు అమ్మవారి కటాక్షాల గురించి వర్ణించాయి. అయితే అవి కటాక్ష శతకం తర్వాత చెప్పుకుంటే బాగా అర్థమవుతాయని, పారాయణకి పనికొస్తాయని ఇక్కడ గురువు గారు చెప్పారు. శంకర భగవత్పాదులు కనకదార స్తోత్రమంతా చేసింది కటాక్షముల ఆకాంక్షయే. ఆ కటాక్షములే కనకదారులు. ఆర్యశతకం నుంచి మూకకవి ఆకాంక్షించినది కూడా కటాక్షములే. అమ్మ కన్నుల నుంచి వస్తున్న కాంతి జ్ఞానానికి చిహ్నమైతే ఆ కన్నుల వెంట ఉన్న తడి అమృతమయం, అది ఆనందానికి చిహ్నం. జ్ఞానము లేని పరిస్థితే మూగత్వము. అమ్మ చూపు ఒక్క క్షణం పడినా చాలు, అటువంటి వారికి ఇంద్రాది దేవతలు కూడా నమస్కారం చేస్తారు. ఎటువంటి నమస్కారం అంటే చేతులు మొగ్గలా పెట్టుకుని కిరీటం తీసి తల ఉంచుతూ నమస్కారం చేస్తారు. వారికి దేవతలు కింకరులవుతారు. వారి పలుకులు కామధేనువులవుతాయి. వారి నోటి వెంట వచ్చిన మాట సత్యమవుతుంది, శుభం చేస్తుంది. అమ్మవారి ముందు నమస్కరించేటప్పుడు అమ్మ నాకు అక్షర జ్ఞానం లేదు, నేను మూర్ఖుడిని అని ఒప్పుకుంటేనే అమ్మ కటాక్షం ఇస్తుంది. మూడు లోకాలలోని విద్వాంసులకు అమ్మ కటాక్షాలే ఆధారం. విద్వాంసులు అనగా ఇక్కడ నాగలోకంలో ఆదిశేషుడు, అనంతుడు, భూలోకంలో యోగులు, ఋషులు, స్వర్గలోకంలో బ్రహ్మగారు, బృహస్పతి, నారద మహర్షి ఇత్యాది వారు. ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి కనకసనందులు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని ప్రార్థించారు. బ్రహ్మగారు సిద్ధపడ్డారు గాని ఒక మాట కూడా రాలేదు. ప్రతి క్షణము నాలుగు ముఖాల నుంచి వేదం పలికే బ్రహ్మగారికి ఒక్క మాట కూడా రాలేదు. అప్పుడు ఆయన తన గురువుగారైన నారాయణుణ్ణి తలుచుకున్నారు. నారాయణుడు అమ్మవారిని తలుచుకోమని చెప్పగానే అమ్మను తలుచుకుంటే నోట పలుకులు వచ్చాయి. మరోసారి భూదేవి అనంతుడి దగ్గరకు వచ్చి బ్రహ్మజ్ఞానం అడిగితే 1000 పడగలు ఉన్నప్పటికీ ఒక్కో పడగ జ్ఞానానికి గుర్తు అయినప్పటికీ అనంతుడు ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు పరమేశ్వరుని తలుచుకోగానే ఆయన అమ్మను తలుచుకోమని చెప్తే అనంతుడు అమ్మను ప్రార్థించి అమ్మ కటాక్షముల ద్వారా జ్ఞానాన్ని ఇవ్వగలిగారు. తదనంతరం ఆయనే పతంజలిగా వచ్చి మనకు విద్యను అందించారు. అమ్మ కటాక్షాల వైభవం చెప్తూ గురువుగారు ఒక కథ చెప్పారు. హిరణ్యాస వంశంలో రురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి దుర్గముడు అనే కొడుకు. ఈ దుర్గముడు దేవతల మీద యుద్ధం చేయాలి అని అనుకుని వాళ్ళ మూలం దెబ్బకొట్టాలి అని దేవతల బలం యజ్ఞాలు, యజ్ఞానికి బలం మంత్రము, మంత్రానికి మంత్రం వచ్చింది వేదం నుంచి. కాబట్టి వేదాన్ని దెబ్బకొట్టాలి అని అనుకుని తపస్సు చేశాడు. బ్రహ్మగారు భయపడుతూనే ప్రత్యక్షమయ్యారు. ఏమి కోరుకుంటాడా అని అన్నట్టే దుర్గముడు వేదాలు నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర పనిచేయకూడదు అని వరం కోరుకున్నాడు. క్రిస్తు ధర్మం ప్రకారం కోరిక తీర్చాలి కాబట్టి బ్రహ్మగారు కూడా ఆ కోరిక తీర్చారు. దాంతో బ్రహ్మగారికి సైతం వేద జ్ఞానం లోపించింది. ఋషులకి వేద జ్ఞానం పోయింది. దేవతలకి ఇంకా శక్తిహీనులు అయిపోయారు. యాగాలు యజ్ఞాలు జరగక ధర్మం పాడైపోయి ఎంతో భయంకరమైన కరువు వచ్చింది. ఋషులందరూ బాధపడ్డారు. ఇటువంటి సమయంలో కూడా తట్టుకొని ఉండగలిగే సిద్ధ పురుషులు ఉన్నారు. వాళ్ళని ఈ కరువు ఏమీ చేయలేదు. వాళ్ళు దేవతలు కలిసి అమ్మ కోసం సాధన చేశారు. అప్పుడు ఒక కాంతి పుంజం ప్రత్యక్షమైంది. అనంత నేత్రాలతో నమ్మ దర్శనమిచ్చింది. ఆ అమ్మను శతాక్షి అన్నారు. శత అక్షాల నుంచి కటాక్షం కురిపించింది. దర్శనమిస్తూనే తన చూపులతో అమృత వర్షం కురిపించింది ఆ తల్లి. దాంతో అందరూ శాంతి పొందారు. అప్పుడు వాళ్ళు అమ్మ ఆకలేస్తోంది అని అనగానే అమ్మ తన శరీరంలో నుంచి అనేక శాఖలను ఉత్పన్నం చేసింది. ఇదే శాకంబరీ దేవి అవతారం. అక్కడ ఉన్న హడావిడి చూసి అసురులు యుద్ధానికి వచ్చారు. అప్పుడు అమ్మవారు శూలాన్ని విసిరి తన భక్తులందరినీ కాపాడింది. అప్పుడు అమ్మ నుంచి దశమహావిద్యలు వచ్చాయి. తులజ, త్రిపుర సుందరి, చిన్నమస్త, తార, శ్యామల, మాతంగి, భైరవి, కాళి ఇత్యాది. యుద్ధం తర్వాత ఇంతకీ ఏమైంది నాయన అని అమ్మ అడిగితే వేదాన్ని ఎత్తుకుపోయారు అని చెప్పారు. అప్పుడు అమ్మ నవ్వి ఎక్కడికి పట్టుకుపోతారు వేదన్న స్వరూపం అని తన కన్నులలో నుంచి వేద విద్య అంతా సృష్టించి ఇచ్చింది అమ్మ. అప్పుడు అమ్మని ఆమ్నాయాక్షి అన్నారు. అనంత దర్శన శక్తితో ఉన్న అమ్మను శతాక్షి, విశ్వం అంతా చూడడానికి విశాలంగా కన్నులు చేసుకున్న తల్లిని విశాలాక్షి అని, అన్నం పెట్టి ఐశ్వర్యం ఇచ్చిన అమ్మని అన్నపూర్ణాదేవి అని, వేదాన్ని ఇచ్చిన అమ్మని ఆమ్నాయాక్షి అని అన్నారు. శతాక్షి శాకంబరి స్వరూపమే మనము విశాలాక్షి అన్నపూర్ణగా ఉపాసన చేస్తున్నాము. ఈ కథ వింటే అన్న సమృద్ధి, ఐశ్వర్య సమృద్ధి లభిస్తుందని, ఆర్తి కరుగుతుందని, రక్షణ కలుగుతుందని, జ్ఞానము కలుగుతుందని చెప్పారు. దేశం కోసం మంచిది ఈ కథ చెప్పుకోవడమని గురువుగా చెప్పారు. కురిసే వర్షంలోనూ అమ్మను చూడాలి. ప్రతి పండులోనూ కాయలోనూ అమ్మను చూడాలి. ధర్మం లేకపోయినా సరే అమ్మను ఏడుస్తూ పిలిస్తే అమ్మ తప్పకుండా పలుకుతుంది అనే ఈ కథ మన జీవితాలకు చాలా దగ్గరైనది, మన జీవితాలను మార్చేది. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష.
చాలా బాగుందండి ఉష గారు. శతాక్షి శాకంభరి రూపం, దశమహావిద్యలు తులజ భవాని, ఆమ్నాయాక్షి, విశాలాక్షి, ఇలా ఎన్నో రూపాలు అమ్మవి ఆవిర్భవించాయి ఈరోజు. విశాలాక్షి కనిపెట్టి తెలుసుకుంటుంది మనని, అన్నపూర్ణ కడుపు నింపుతుంది. గురువుగారు శివపదంలో అన్నట్టు అడిగిన కాదనలేనిది అమ్మ నీ కరుణ, అన్నపూర్ణ విశాలాక్షి విశ్వేశ్వరి లలన అని అమ్మ దయ అపారమైంది. అమ్మ కటాక్ష వీక్షణాలు పడగానే అమ్మ నవ్వు తెలుసుకోగల జ్ఞానం మనకొస్తుంది. చూపులో నవ్వున్న తల్లి ఆ బెజవాడ కనకదుర్గమ్మ. నవ్వులోనూ చూపుంది. మందస్మితమే అసలైన జ్ఞానం, ముఖానికి అసలైన అలంకారం. తురియం వైపు అమ్మ ఎలా నడిపిస్తుందో మందస్మితంతో తెలుసుకుందాం. అమ్మ నవ్వు మనపై ప్రసరిస్తే అయ్య కృప కూడా ఎలా లభిస్తుందో అమ్మ అయ్యల కృపకి మనం ఎలా పాత్రలు అవుతామో ఇప్పుడు మనం మందస్మిత శతకంలో తెలుసుకుందాం. మన నెక్స్ట్ స్పీకర్ మధు, మాట్లాడమ్మా మధు.
అందరికీ నమస్కారం అండి. ఏమైనా శబ్దాలు అయితే క్షమించండి అపార్ట్మెంట్ వల్ల. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాత్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిత్కగణ కౌముదీదారే, కుండలి కుమారి కుటిలే, చండి చరాచర సవిత్రి చాముండే, గుణిని గుహారిణి గుహ్యే, గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శివాయ గురవే నమః. మందస్మితం అనగా పెదాలు పూర్తిగా విచ్చుకోకుండా, దంతాలు కనపడకుండా ప్రసన్న భావం తెలియజెప్పే చిరునవ్వు. ఇక మందస్మితమే అసలైన అనుగ్రహం. అమ్మ మన పట్ల ఆప్యాయతాభావాన్ని వ్యక్తీకరించినప్పుడు నవ్వుతున్నది. అసలు భగవంతుడు మానవ జన్మకి మాత్రమే ఇచ్చిన భాగ్యం నవ్వడం. నవ్వడం ఒక సులక్షణం. బ్రహ్మజ్ఞానుల మొహన ఎప్పుడు చెదరకుండా ఉండేది మందస్మితం. ఇక శ్లోకాల్లోకి వెళ్దాం. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అంజలి బద్దులం అయి ప్రతిదినం అమ్మవారి చిరునవ్వు అనే జ్యోతిని ప్రార్థిస్తున్నాం. అది ఎటువంటి చిరునవ్వు అంటే, జీవుల బంధనములు తొలగించగలిగే మోక్షశక్తి కలది, కాతి విద్యా స్వరూపమైనటువంటిది, మంగళములు కలిగించేది, శివుని ప్రసన్నతని మనకు అందించేది, కల్పవృక్షంలా మనకేది కావాలంటే అది ఇస్తున్నది. ఈ శ్లోకంలో కామ విద్యకు మూలమైన చిరునవ్వు అని చెప్పి దాని గురించి అత్యద్భుతంగా వివరించారు గురువుగారు. సమయాభావం వల్ల చాలా క్లుప్తికరించి చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ కందర్ప ఆగమ, కందర్ప తంత్ర అనే మాటలు వేశారు. అనగా కాది విద్యా స్వరూపం, సాక్షాత్తు పంచదశి స్వరూపం అని చెప్పారు. ఇంకో భావం ఏంటంటే, పరమేశ్వరుని మనస్సుని కామరంజితం చేస్తున్నది అని. ఇంకొక భావంలో తృతీయ పురుషార్థాది దేవత అనగా కామాది దేవతగా ఉన్న ఈ తల్లి జ్ఞానులకు తురీయ పురుషార్థ సిద్ధిగా ఉన్నదిట, అంటే బ్రహ్మ విద్యాది దేవత అని చెప్పడం. కామ పురుషార్థం అంటే ఇహపరలోక సాధన విద్య అని చెప్పారు గురుగారు. ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పారంటే, శివుని వశం చేసుకుంటున్నది అని చాలా సార్లు చెప్పడంలో అసలు అర్థం, శివుడు అనగా త్రిగుణాతీత బ్రహ్మం ఆయన్ని అనుకూలపరుచుకున్నది అంటే శివజ్ఞానం ఇస్తున్నది. అంటే మనం అమ్మవారిని ఆశ్రయిస్తే శివజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తున్నది అమ్మ. అమ్మని పట్టుకుంటే అయ్య అనుగ్రహిస్తాడు. ఇంతటి జ్ఞానాన్ని గురువుగారు ఒక్క పాటలో ఎలా చెప్పారంటే, నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు, అమ్మరో నా మొర కాస్త అయ్య చెవిని వేయవే తల్లి. ఇంకొకటి ఏం చెప్పారంటే, కర్పూర ఘనసారపు పొడిలా ఉన్నదిట అమ్మ నవ్వు, కామద్రోహి అయిన శివుని కళ్లకు చెలువని కలిగిస్తున్నదిట అమ్మ నవ్వు. అమ్మ నవ్వు దక్కితే అయ్యవారి చెలువ కటాక్షం దక్కినట్లే. అలాగే మందార పువ్వుల గుత్తి అనగా మనం చూసే మందార పువ్వులు కాదు, కల్పవృక్షాల పువ్వుల గుత్తి తెల్లగా ఉంటుంది, దాని మదాన్ని పోగొట్టేదిగా ఉన్నట్టు ఉందిట అమ్మనవ్వు. అంటే మందార పువ్వుల గుత్తి అమ్మనవ్వు ముందర వెలవెలబోతున్నది అనే భావం. రెండవ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, గొప్ప తెల్లదనములు ఏవైతే ఉన్నాయో వాటితో ఏకీభవించే విధంగా ఉన్నది అమ్మనవ్వు. తెల్లదనం అంటే శుద్ధ సత్వగుణాన్ని తెలియజేస్తున్నది, రజో తమో వికారాలు ఇసుమంత కూడా లేనటువంటిది. మన మనస్సుకు ఉన్న మాలిన్యం వదలాలి అంటే ఆ తెల్లటి అమ్మ నవ్వుని ధ్యానించాలి. చిన్ని నవ్వు కనుక తాజాదనానికి కూడా సంకేతం కలుక నవమల్లికతో పోల్చారని చెప్పారు. ముత్యంలా తెల్లగా నునుపుగా ఉన్న ఆ తల్లి నవ్వు తాను ధరించిన ముక్కుదూలం చివర ఉన్న ముత్యానికే గురువులే ఉన్నదిట. ఇక్కడ యోగపరంగా ముక్కుదూలం అంటే సుషుమ్నకి సంకేతం అని చెప్పారు. ఆ సుషుమ్నాగతమైన ప్రాణశక్తిని సంచరింపచేస్తూ భాసిస్తున్న తల్లి, మార్ధవ గుణాన్ని తెలియజేయడానికి తామరతుళ్లతో పోల్చారు. ఇక అమ్మ నవ్వుని గంగమ్మతో కూడా పోల్చారు. గంగలు మునకలు వేస్తే పాపాలు పోతాయి, అలాగే అమ్మవారి చిరునవ్వుతో పాపాలు పోయి పవిత్రత వస్తుంది. చంద్రకళా స్వరూపిణి కనుక చంద్రునితో కూడా పోల్చారు. ఇక నాలుగవ శ్లోకంలో, ఆగకుండా ప్రకాశమానంగా అధిక తేజస్తో ఉన్న ఆ తల్లి నవ్వు నా తాపత్రయములను నాశనం చేసి చల్లదనం ఇవ్వుగాక అంటున్నారు మూకకవి. అమ్మ వక్షస్థలంపై చల్లబడిన కర్పూర లేపనానికే మెరుపుని ఇచ్చే విధంగా ఉన్నది ఆ తల్లి నవ్వు. అమ్మ కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే కంటి పాప, కనుబొమ్మలు అవన్నీ చీకటితో పోల్చారు. అయితే ఆ చీకట్లో వెన్నెల వలే ఉన్నది ఆ తల్లి నవ్వు. ఆవిడ శరీరం సౌందర్యలహరి కదా, ఆ ప్రవాహంలో హంసలా ఉన్నది తల్లి నవ్వు. ఇక్కడ హంస అంటే జ్ఞానమని కూడా చెప్పారు మన గురువుగారు. అటువంటి ఆ తల్లి నవ్వు నన్ను చల్లబరచుగాక. ఇక 8వ శ్లోకం. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, సంప్రదాయం తెలియకుండా పెద్దల సాహిత్యం చూసి చాలా మంది పొరపడతారు. అది చాలా తప్పని సూచించారు గురుగారు. ఇక్కడ మధురభక్తి సంప్రదాయ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు శ్రీ గురుగారు. భగవంతుని శక్తిని ఆవిష్కరించుకోవడంలో ఎన్నో ప్రక్రియలు, అందులో మధురభక్తి ఒకటి. అలాగే శివశక్తి విలాసం అంటే ఈ జగత్తంతా పరమేశ్వరుని శక్తి అని, ఆ శక్తికి శివునికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రణయాన్ని భావన చేయడం యోగమని చెప్పారు. అదే సమయోపాసన విద్య. అది అర్థం అవ్వాలంటే చిత్తశుద్ధి ఎంతో అవసరం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అమ్మవారు అయ్యవారిని ఆలింగనం చేసుకున్నప్పుడు స్వామి కంఠం వరకు వచ్చిందిట అమ్మవారు. ఆవిడ స్వామి ఆలింగనంలో మందహాసం చేస్తున్నది. అప్పుడు ఆవిడ తెల్లనైన నిష్కపటమైన గంగమ్మల మృదువుగా స్వచ్ఛంగా ఉన్నటువంటి నవ్వు నల్లని స్వామి కంఠానికి తాకిందిట. అది గంగాయమున సంగమంలా ఉన్నదిట. అంటే శివశక్తుల ఏకస్మరణ సర్వ పాపహరణం చేసే తీర్థ స్నానం వంటిది అని అర్థం. అటువంటి చిరునవ్వు మనకి కళ్యాణములు కలిగించుగాక. ఇక 10వ శ్లోకం. అటువంటి ఆ చిరునవ్వు నా బుద్ధిని ప్రేరేపించుగాక, నా ధ్యానంలో స్ఫురణకు రాగాక అంటున్నారు 10వ శ్లోకంలో. తెల్లగా ఉన్న అమ్మ చిరునవ్వు తెల్లనిది అయినా వెన్నెలకి మాలిన్యం కలిగిస్తున్నదిట. అంటే అమ్మ నవ్వు ముందర వెన్నెల కూడా చిన్నబోయిందని అర్థం. చల్లగా ఉన్నా కూడా శివుడిలో తాపాగ్నిని రగులుస్తున్నదిట. అలాగే అధరం అంటే కింది పితవిని ఆశ్రయించుకుని ఉన్న ఆ నవ్వు భక్తులని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నది అని అత్యద్భుతంగా వర్ణించారు. అటువంటి నవ్వు నా ధ్యానం ముందు స్ఫురించాలి. శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తు. స్వస్తి.
చాలా చక్కగా అద్భుతంగా చెప్పావమ్మా మధు. అమ్మ నవ్వు మల్లె పువ్వు గంగమ్మ, ముక్కెరకున్న ముచ్చం వెన్నెల, తామరతూడు, వీటన్నిటికన్నా పోటీ పడుతూ ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా అమ్మ నవ్వు గురించి, శివుల సామ్యం గురించి విందాం. మన నెక్స్ట్ స్పీకర్ హిమజ గారు ఫ్రమ్ ఇండియా, వెంకటగిరి నుంచి. హిమజ గారు మాట్లాడండి.
శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ మాత్రే నమః. నమో మహభ్యో ఋషుభ్యో గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులందరికీ నా అభివాదములు. కాంచీపుర కామాక్షీదేవి యొక్క అనుగ్రహంతో మూకశంకరుల మందస్మిత వర్ణన జరుగుతోంది. అమ్మవారి అనుగ్రహం చిరునవ్వు రూపంలో వ్యక్తమైంది. ఆ వైభవాన్ని ఇప్పుడు మనము అనుభవంలోకి తెచ్చుకుందామా? అమ్మవారి చిరునవ్వులో ఒక లాలిత్యము, శీతలత్వము, ప్రసన్నత్వము ఉన్నాయి. అసలు ఆ చిరునవ్వే మోక్షదాయకమని చెప్పబడుతున్నది. అలాంటి ఆ చిరునవ్వు సొగసుని మూకశంకరులు ఇలా ఆవిష్కరించారు. అమ్మ నవ్వు వెన్నెల చీకటికి మాటిమాటికి ద్రోహం చేస్తుందట. ఎందుకంటే వెన్నెల వస్తే చీకటి వెళ్ళిపోవాలి కదా. అలాగే అమ్మ నవ్వు వస్తే మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి కూడా వెళ్ళిపోతుంది. అమ్మ చిరునవ్వు శివుని శరీరం అనే మేళవాకిట్లో ఆనందంగా గంతులు వేస్తూ ఇచ్చావిహారం చేస్తుందట చిన్నపిల్లవాడికి. మళ్ళే అమ్మ వెన్నెల నవ్వుకు జ్ఞానమనే సముద్రం తరంగాలలా పొంగి గంగానదిలో మారి మంచివారి మనసులలో ఒడ్లు ఒరుసుకుంటూ ప్రవహిస్తోంది. అంటే కొంచెం కూడా శూన్యం లేకుండా ప్రవహిస్తోంది. అటువంటి ఆ చిరునవ్వు వెన్నెల మా యొక్క సంసార తాపాన్ని పోగొట్టుగాక. అమ్మ యొక్క చిరునవ్వు కృప అనే కల్పలతకు పూలగుత్తిలా వికసించి వాక్శక్తి అనే అమృతాన్ని కురిపిస్తోంది. దయ యొక్క వ్యక్తీకరణే అమ్మ నవ్వు. దయమూర్తి భవిస్తే అమ్మ నవ్వు శుద్ధము, అక్షయము, అమృతము మరియు పవిత్రము. అమ్మకు అలంకారముగా ఉన్న ముత్యాలహారాలు కాంతి కోసం అమ్మ చిరునవ్వు కాంతిని ఊతంగా తీసుకుంటున్నాయట. అమ్మ తెల్లని నవ్వు వన్నెకు పెదవి తన ఎర్రని కాంతినిస్తూ రంజింపజేస్తుంది. ఆహా, ఏమి ఆ వర్ణన! ఇలా తెల్లని ఎర్రని వన్నెలున్న అమ్మ చిరునవ్వు శివునకు ఉల్లాసాన్ని కలుగజేస్తుందని, అట్టి ఆ చిరునవ్వులు మానకు ఆనందాన్ని కలుగజేయుగాక. తెల్లని పాలతోని నవ్వు పోల్చినా అమ్మ అవి పిండితే కానీ రావు. కానీ భక్తులు తమ కోరికలను ఈ నవ్వు నుండి పిండుకుంటున్నారు అని మూక కవి అమ్మ యొక్క చిరునవ్వుకి అలౌకికమైన దివ్యత్వాన్ని ఆపాదిస్తున్నారు. అమ్మ కటాక్ష సిద్ధి పొందిన గణపతి ముని గారు తమ స్తబకాలలో అమ్మ నవ్వు మాటను హంసపై వస్తున్న సరస్వతీదేవితో పోల్చారు. ఏది లభిస్తే మరేది అక్కర్లేదో అదే అమ్మ అనుగ్రహం. ఆ అనుగ్రహమే సంపూర్ణంగా స్మితముగా వచ్చింది. అందుకే మందస్మిత శతకం ఆఖరిది అయ్యింది. తెల్లని నవ్వు వన్నే ఎర్రని పెదవి వన్నే కలిసి తెలుపు ఎరుపు పువ్వులున్న పూలమాలల స్వామి వక్షస్థలంపై భాసిల్లుతోంది. శుద్ధస్పాటిక సంకాసమైన స్వామికి వర్ణాలు వన్నెలు లేవు. స్వామిలో అన్నీ ఉన్నట్లు కనిపించేలా చేసేది మాయాశక్తి. స్వామి హృదయంలో అమ్మ నవ్వు స్పందన శక్తిలా ప్రకాశిస్తోంది. ఈ అనుబంధం మాలలా పరంపరగా వస్తోంది. శరత్కాల మేఘంలా తెల్లగా తేటగా ఉన్న అమ్మ నవ్వు మనలో ఉన్న మాలిన్యాలను పోగొట్టుగాక ఆ నవ్వుల పూల గుత్తులు కారుణ్యధారణను జల్లులుగా కురిపిస్తోంది. ఆ శీతలత్వానికి నీలకంఠుడు అయిన స్వామి హృదయమనే నెమలి కుతూహలంతో నాట్యం చేస్తుందిట. అన్ని అమంగళాలను పోగొట్టే మంగళకర ఘట్టం శివపార్వతుల కళ్యాణ ఘట్టం. అదిగో ఇప్పుడే మంగళసూత్ర ధారణ జరిగింది. వధూవరులను రత్నసింహాసనపై కూర్చోబెట్టారు. దేవతలు ఋషులు మహాత్ములు స్వామివారిని దర్శించి నీరాజనాలు ఇస్తున్నారు. కానీ అమ్మ సిగ్గుల మొక్కే తలెత్తడమే లేదు. అమ్మ చిరునవ్వు చూడాలనే కోరికతో స్వామి తండువునికి సైగ చేశారు. ఆ భావం అర్థం చేసుకున్న తండువు స్వామి దగ్గరే నేర్చుకున్న ఒక రీతిని నాట్యం చేయడం మొదలుపెట్టాడు. తాండవంలో ఆ రసవిన్యాసాన్ని చూసి అమ్మ పరవశించి చిరునవ్వు నవ్వింది. అది చూసి స్వామి ఎంతో మురిసిపోయారు. పరమశివుని మురిపించిన అమ్మ చిరునవ్వు మన హృదయాలలో ఉన్న పాపాలను తొలగించుగాక. శివపార్వతుల కళ్యాణ వేదిక శివుని ప్రక్కన అమ్మ అమ్మ ముఖాన్నే చూస్తూ శివుడు వారి ఎదురుగా నాట్యం చేస్తున్న తండువు చుట్టూ ప్రమదగణాలు. ఇంత రమ్యమైన పరివారాన్ని మన ముందు ప్రత్యక్షం చేసిన మూక శంకరులకు నమస్కారం. కర్మలంపటులకు మూఢులకు ఎంతో కష్టమైన మోక్ష మార్గానికి అమ్మకు శరణాగతి చేస్తే అమ్మ చిరునవ్వు దీపమే మార్గదర్శకం అవుతుంది. చతురానని వదనం నుండి వేదవాక్కులుగా రుద్రాక్షమాలను ధరించి తెల్ల తామరిపై ఆసీనురాలైన సరస్వతీదేవికి చతురుల వాక్శక్తి అయ్యి రుద్రినాక్షిని అంటిపెట్టుకుని నవ్వు కాంతితో తెల్ల తామరను నోడిస్తున్న అమ్మ సరస్వతీ తేజస్సును సమన్వయం చేసి స్ఫురింపజేసిన మూక శంకరులకు నా నమస్కారములు. ఇది విన్న అందరికీ ఆ సరస్వతి కృప కలుగుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ కామాక్షి చరణ విందార్పణమస్తు.
చాలా బాగుంది హిమజ గారు. హిమజ గారు ఆల్సో ఫస్ట్ టైం స్పీకర్ అండి ఇండియా నుంచి. చక్కగా మాట్లాడారు, ఒక వెటరన్ స్పీకర్ లాగా చాలా బాగుంది. దయయే అమ్మ నవ్వు, అమ్మ చిరునవ్వే మోక్షదాయకం. పెదవుల తెలుపు ఎరుపులు సామరస్యం. ప్రకాశతత్వం తెలుపు శివతత్వం, విమర్శతత్వం ఎరుపు అమ్మతత్వం. శివశక్తుల ఏకత్వం గురించి ఇంకా అమ్మ మందస్మితం వైభవం గురించి తెలుసుకుందాం. మన నెక్స్ట్ స్పీకర్ రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు మాట్లాడండి.
శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మిత్రులందరికీ శుభాభినందనములు. గురువుగారికి పాదాభివందనాలు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష సస్తహస్తపుటి కామాక్షి పద్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. శ్రీ కామాక్షి పరదేవతాయ నమః. మూక పంచసతి అధిదేవత అయిన శ్రీ కామాక్షిదేవిని స్మరణ చేసుకుని ఆ తల్లి పాదాలు ఆశ్రయిస్తూ అమ్మ మందస్మిత శతకంలో ఉన్నాం. అమ్మ నవ్వు మోక్ష ప్రదాయకం. చిరునవ్వు ద్వారా కురిసిన వాత్సల్యం మోక్ష ప్రదాయకం. అమ్మ పెదవులు అనే ప్రమిదలో వెలుగుతున్న జ్యోతి ఈ చిరునవ్వు. ఆ చిరునవ్వుకి రోజు నమస్కారం. ఒక రమ్యమైన శ్లోకంలోకి వస్తున్నాం. వ్యాపారం చతురాననైక విహృతౌ వ్యాకుర్వతీ కుర్వతీ రుద్రాక్ష గ్రహణం మహేషి సతతం వాగుర్మి కల్లోలిత ఉత్పుల్లం ధవళార వింద మదరీకృత్య స్ఫురంతి సదా శ్రీ కామాక్షి సరస్వతి విజేతి తన్మందహాస ప్రభ. ఇది రెండు అర్థాలు ఉన్న శ్లోకం, అంటే అర్ధశ్లేషం ఉన్న శ్లోకం. ఒకటి అమ్మ చిరునవ్వు సరస్వతీదేవిలా ఉంది, రెండవది శివుని పరంగా. అమ్మ నీ మందహాస ప్రభ సరస్వతీదేవి బ్రహ్మ ముఖంలో వేదరూపంగా సరస్వతి పలుకులు పలికించుతూ విహరిస్తుంది. రుద్రాక్షమాలతో మూకకవి దర్శించారు. శివుని పరంగా అమ్మ చాతుర్యం గల విద్వాంసుల ముఖంలో పలుకులు పలికించేది నీ చిరునవ్వు. నీ నవ్వు రుద్రుని చూపును పట్టుకుంది, అంటే రుద్రుని చూపును ఆకర్షించింది. తెల్లతాపన్ని ఓడిస్తుంది నీ నవ్వు. ఆశ్రయించిన వారికి సరస్వతి రూపమైన కృప ఇస్తుంది. ప్రతి శ్లోకంలో ఒక ప్రయోజనం ఉంది. అమ్మ నవ్వు క్షేమాన్ని కలిగిస్తుంది. అమ్మ నవ్వు చూసేమా మోక్షం అనే ఫలం ఇస్తుంది. మరో శ్లోకంలో నవ్వు వైభవానికి వెళుతున్నాం. జానీమో జగదీశ్వర ప్రణయని తన్మందహాస ప్రభ శ్రీ కామాక్షి కుముద్వతి అభినవ మేషాయత సర్వదా ఆస్యేందో రవలోకేన పశుపతే రభ్యేతి సంపుల్లతాం తంద్రాలు సదభావ ఏవతునితే తద్వైపరీచ్య క్రమం. నీ మందహాస ప్రభ కలువతీగా శివుడి చంద్రుడు. శివుని ముఖం కనబడకపోతే అమ్మ చిరునవ్వు ముడిచిపోతుంది. అమ్మ నవ్వు అయ్యగారి వదనం చూడడం వల్లనే కలుగుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే శివుడు పక్కనే ఉండాలి. అమ్మ శివశక్తేక రూపిణీ కదా. ఆ విషయాన్ని ముఖకేవి గారు ఇక్కడ స్ఫురింపచేస్తున్నారు. అమ్మ సంబోధనలు జగదీశ్వర ప్రేణేని ఎంత చక్కగా ఉందో కదా. అడుగుడుగున సామరస్యం కనబడుతుంది. మరొక అందమైన శ్లోకం. గంగానది హిమవత్ పర్వత శ్రేణుల నుండి ప్రవహించినప్పుడు గైరుకారి ఎర్రని ధాతువులతో కలిసి తెలుపు ఎరుపు రంగుల మిశ్రమంతో ప్రవహిస్తుంది. అదేవిధంగా అమ్మ నవ్వు ఆకాశ గంగ ప్రవాహంగా ప్రజలందరి ఎరుపుదనంతో కలిసిపోయి గంగానదిలా కనబడుతుంది. అమ్మ నవ్వులో తెలుపు ఎరుపులు వన్నీ కనబడుతుంది. శరత్కాలపు మేఘాల గుంపు తెల్లగా ఉంటుంది. సంధ్యాకాలపు ఎర్రదనం ఆ మేఘాల మీద పడ్డప్పుడు తెలుపు ఎరుపులతో ఎలా ప్రకాశిస్తుందో అమ్మ పెదవి యొక్క ఎరుపు సంధ్యాకాలంలో శరత్కాలంలో ఉన్న నవ్వుపై పడి ఎరుపు తెలుపు కలికగా ఉంది. సామరస్యంలో ఉంది. ప్రకాశం విమర్శలు రెండు తత్వాలు ఉన్నాయి. ఇది శ్రీ విద్యలో ఉన్నది. విమర్శ అంటే వ్యాపకత్వం. ప్రకాశానికి సంకేతం శివుడు. ప్రకాశం రంగు తెలుపు, విమర్శ రంగు ఎరుపు. ఇది శ్రీ విద్యా రహస్యం. ప్రకాశ విమర్శ పరిశీలనే శ్రీ విద్యా ఉపాసన. ప్రకాశానికి సంకేతం ధవళిమ, విమర్శ సంకేతం అరుణిమ. శివశక్తుల ఏకత్వం. మరొక అందమైన శ్లోకం. అమ్మ నవ్వుకి శంఖంతో పోలిక. నీ నవ్వు శంఖం కంటే ఉన్నతంగా భాషిస్తుంది. జలం నుండి పుట్టిన శంఖానికి ఉన్న జడత్వం నీ నవ్వుకు లేదు. శంఖం మరుత్తుల్ని అంటే గాలిని వదిలిపెడుతుంది. నీ నవ్వు దూరం నుండి మరుత్తుల్ని అంటే దేవతల్ని పాలిస్తుంది. మరొక శ్లోకం. అమ్మా, నీ నవ్వుకి క్షీరసాగరానికి తేడా ఉంది. క్షీరసాగరం ఒక లక్ష్మీనే విష్ణువుకి ఇచ్చింది. ఇప్పుడు నీ నవ్వు అనంత లక్ష్మీలను ఇస్తుంది. ఆశ్రయించిన వారికి సంపదలు సారస్వతాలను ఇస్తుంది. అయితే అమ్మ నవ్వులను మాత్రమే ఆస్వాదించే చకోరాలు అనబడే భక్తులు ఎక్కడ ఉంటారు? శ్రీ కాంచీపుర రత్న దీప కలికే తాన్యేన మేనాత్మజే చాకోరాణి కులాని దేవి సుతరం ధన్యాని మన్యామహే కంపాతీర కుటుంబ చక్రమకలా చుంచునీ చంచుపుటై నిత్యం యాని తవస్మింతేందు మహాసామస్యాద మాతాన్వితే. కాంచీపురంలో రత్నదీప కలికగా ప్రకాశిస్తున్న తల్లి, ఆ కాంచీనగరంలో నివసిస్తున్న చకోరములు ధన్యులు. కాంచీపురం అంటే పరబ్రహ్మ యొక్క అనుభవ స్థానం అని గురువుగారు చెప్పారు. అమ్మ యొక్క మాధుర్యం ప్రసన్న మందస్మితాన్ని అనుభవించేవాడే చకోరం లాంటి వాడు. ఊర్ధ్వదృష్టి గల ఉపాసకులు అంటే ముక్కుకొన పైభాగం అంటే ఆజ్ఞాచక్ర స్థానం అంటే నాసాగ్ర దృష్టి అంటే బిందు స్థానం దగ్గర బిందు రూపుణైన అమ్మవారిని ఆరాధించినప్పుడు శ్రీచక్రం అంతర్చక్రంగా కనిపిస్తుంది. ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం దగ్గర ఉన్న చంద్రకళా రూపిణిని ఉపాసకులు పట్టుకోగలరు. బిందుపీఠం అంటే ఆజ్ఞాచక్ర స్థానమే. ఆ ఉపాసకులే యోగులు. వాళ్ళకి చంద్రమండల రసాస్వాదనే కావాలి. అటువంటి యోగులు కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మవారి నవ్వు ఉపాసిస్తున్న మహాత్ములు. వాళ్ళు ధన్యులు. గురువుగారి వివరణ అద్భుతం కదా. మరొక అద్భుతమైన శ్లోకం. అమ్మ నవ్వు సార్వభౌమరాలు అంటే ఆవిడ పట్టం కట్టాలి కదా. దేనికి అంటే సృష్టిలో ఉన్న తెల్లదనానికి. శుద్ధ సత్వ భూమికకు రాణి అమ్మ నవ్వు. ఇది ధవళిమ సాంప్రదాయం. తెల్లదనాన్ని ఉపాసించడం దానికి నవ్వు ఆలంబన. అమ్మ నవ్వు అనే సార్వభౌమరాలకి చంద్రుడు యువరాజు, వెన్నెల పరిచారిక, గంగాదేవి చెలికత్తిగా ఉన్నారట. అంటే గొప్పవన్నీ పరివారం అయ్యాయి అమ్మకి. అమ్మ నవ్వు తెల్లదనం తేటదనం దేనివల్ల కలుగుతున్నాయి? అమ్మ నవ్వు అత్యంత స్వాభావికం. నీ నవ్వు దేని మీద ఆధారపడకుండా సర్వ జగత్తుకి ఆధారమైన సహజ రూపంగా ప్రకాశిస్తుంది. అమ్మ నవ్వు అలౌకికం, మమకారాన్ని పోగొడుతుంది. అయితే ఈ శ్లోకంలో హేరంబేచ గుహే హర్షభరితం వాత్సల్యమంకూర్యత్ మారద్రోహిణి పురుషే సహభావం ప్రేమాంకురం వ్యంజయత్ అనమ్రేగు జనేషు పూర్ణ కరుణా వైదగ్య ముత్తాలయ కామాక్షి స్మితమంజుస తవ కదంకారం మయా కజ్జతి. ఈ శ్లోకం మంత్రశక్తితో కూడుకున్నది. అమ్మ ఎవరి పట్ల ఏ భావం చూపించాలో అమ్మ నవ్వుకు తెలుసట. హేరంబుడు అంటే గణపతి, గుహుడు అంటే కుమారస్వామిని చూసిన అమ్మ నవ్వు హర్షంతో చూసిన వాత్సల్య మొలకల్లా ఉన్నాయి. భర్త అయిన శివుని పట్ల ప్రేమాంకురం చూపిస్తుంది. నమస్కరించిన భక్తులకు ఆ నవ్వు కారుణ్యం చూపిస్తుంది. ఈ శ్లోకంలో మూకకవి మనకి పిల్లల్ని చూసిన అమ్మను, శివుణ్ణి ప్రేమగా చూసిన అమ్మను మొత్తం కైలాసాన్నే సాక్షాత్కరింపజేశారు. అయితే మన గురువుగారి వివరణతో మన కళ్ళ ముందు కైలాసాన్ని దింపారు. అమ్మా నీ నవ్వు విచిత్రం, పరస్పర విరుద్ధమైన మాటలతో ఉన్న శ్లోకం ఇది. ద్విజరాజైన చంద్రుడి కంటే గొప్ప నీ నవ్వు, ద్విజులు అంటే ఇష్టం నీ నవ్వుకి, సరస్వతీదేవికి దొరకను అంటూనే నీవు ఎవరి మీద ప్రశ్నిస్తుందో వారికి సరస్వతీ కృప వస్తుంది. నీ నవ్వు అజ్ఞానులకు దొరకదు, అంటే పరమాత్మ స్పృహ లేని వాళ్ళకు దొరకదు, పశుపతిని దగ్గరికి చేస్తుంది. ఏమిటమ్మా నీ నవ్వు అంటున్నారు ఒక శంకర్లు. అమ్మ నవ్వు మహాభావంతో శరణాగతితో స్మరిస్తే వచ్చే ప్రయోజనాలు. నీ నవ్వు మాంత్రికుడమ్మా, మాంత్రికులు 6 మంత్ర ప్రయోగాలు చేస్తారు. ఆకర్షణ, స్తంభన, మోహం, ఉచ్చాటన, హింస, విద్వేషణ. నీ నవ్వులో 5 భావాలున్నాయి. దేవతలను ఆకర్షించే భావం, చంద్రుణ్ణి స్తంభించే శక్తే అంటే తగ్గించింది, పశుపతిని మోహించే గుణం, జీవు యొక్క ఆర్తిని తీసివేయడం, సంసారం యొక్క ఆడంబరం తీసివేస్తుంది. అయితే 6వ పని మూకకవి చెప్తున్నారు, నాలో ఉన్న తాపాన్ని తమస్సుని నీదైన విద్వేష భావంతో నాశనం చెయ్యి అంటున్నారు. ఈ శ్లోకంతో మందస్మిత శతకం సంపూర్ణం. అయితే ఆఖరి 101వ శ్లోకం, ఆర్యమేవ విభావయన్మనసి యహ పాదారవిందం పురః పశ్యన్నారభతే స్తుతింస నిహితం లబ్ధ్యా కటాక్షివం కామాక్షం మృదులస్మితాంసు లహరి జ్యోత్స్నా వయాస్యాన్వితాం ఆరోహచ్య పవర్గ సౌదవా భీమానంద వీచిమయం. మొత్తం మూక పంచతి అనుబంధ శ్లోకం ఇది. అమ్మని మాత్రమే ఆర్యశతకంలో తలుచుకున్నారు మూక కవి. ఎదురుగా అమ్మ పాదాలు సాక్షాత్కరించే ఆనందంతో నియమబద్ధంగా స్తుతించారు. స్తుతించగానే తల్లి ప్రసన్నురాలే అనుగ్రహం ఇచ్చింది. చూపులతో ప్రసన్నురాలే స్థితికి సంతోషించింది. తర్వాత కటాక్షం ద్వారా నీవు మోక్షానికి వెళ్ళాలి కదా, అది పైన ఉంది, నీకు తోడు కావాలి చేపట్టుకోవడానికి. కటాక్షించిన తర్వాత ఒక స్నేహితుడిని ఇచ్చింది, అదే అమ్మ యొక్క చిరునవ్వు అనే స్నేహితుడు. అమ్మ చిరునవ్వే మోక్షప్రదాయకం. కామాక్షి అమ్మవారి సమగ్ర స్వరూపం 5 శతకాలు. స్వస్తి. సర్వం శ్రీ మాతృ చరణారవిందార్క పరమస్తు.
చాలా బాగుంది రాజేశ్వర్ గారు, అమ్మ నవ్వు మాకు చూపించారు కళ్ళ ముందు. వాక్కులకి అమ్మ తత్వం, అమ్మ దుర్లభం. పశువులకు అంటే అజ్ఞానులకు అమ్మ దొరకదు, కానీ అమ్మ పశుపతికి దగ్గరైంది అంటే పరమశివునికి. అమ్మ నీ కటాక్షంతో, నీ మందస్మితంతో మాలో ఉన్న లోపాలను, తమస్సును, తాపాలను దూరం చేయ తల్లి అని ఈ మందస్మితంలో ప్రార్థించారు మూక శంకరులు. ఈ మూక పంచసతి మన సాధనలో మనం ఒక భాగంగా చేసుకోవాలి. గురువు గారు ముఖ్యమైన శ్లోకాలన్నీ చెప్పారు. ఏవి మనం నిత్యం పారాయణ చేసుకోవచ్చంటే తను ఏ శ్లోకాలకి వివరణ ఇచ్చారో విపులంగా ఆ శ్లోకాలని మన నిత్య పారాయణంలో చేసుకోవచ్చు అని చెప్పారు. శివశక్తుల ఏకత్వం, ఇక శివపార్వతుల కళ్యాణం కూడా ఈరోజు చూసాం. ఈ అద్భుత ఆవిష్కరణ పూర్తయింది. విశేషంగా అమ్మని ఆర్యశతకంలో కీర్తిస్తే, అమ్మ తన పాదాలను మనకు చూపిస్తే, మనం అమ్మని స్తుతిస్తే అమ్మ కటాక్షానికి ప్రాప్తులయ్యాం. అమ్మ మందస్మితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం పొందాం అనుకుందాం. ఇంకా మన సాధనలో మనం ఎదగాలి. ఎంతో కష్టపడి ఇండియాలో లేట్ అవుతున్నా కూడా ఉండి మరీ మాట్లాడిన స్పీకర్స్ అందరికీ థ్యాంక్స్. వాళ్ళకి వర్క్ టైం అవుతున్నా. ఇక ఒక్కసారి నీరాజనం పాడుకుని మన మురళిని కన్క్లూడ్ చేద్దాం. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.
అందరికీ శుభరాత్రి అండి.